प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। నారాయణుని తెలుసుకొనుటకు వాసుదేవుణ్ణి ధ్యానము చేయవలెను। ఓం నారాయణాయ విద్మహే। నారాయణుడిని అంటే అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్న, అంటే రాగద్వేషములు లేని వాడిని భగవాన్ అని పిలుస్తారు। రాగద్వేషములు లేని వాడు భగవంతుడు స్వరూపం పొందుతాడు కాబట్టి ఆయన భగవాన్ అని పిలుస్తారు। అట్టి నారాయణుని తెలుసుకున్నటకు వాసుదేవాయ ధీమహిం, వాసుదేవుణ్ణి ధ్యానం చేస్తే నారాయణుడు తెలియబడతాడు వేదముడు। తన్నో వాళ్ళు ఎంత విషయాల హృదయం చూడండి, ఆ పూర్వం రాసిన వాళ్ళు నాకు అనలేదు మన అందరికీ, విష్ణు ప్రచోదయాత్। విష్ణు భగవానుడు అంటే విష్ణువు అన్నా వాసుదేవుడన్నా నారాయణుడన్నా ఒకటే, మన అందరికీ విష్ణు భగవానుడు నారాయణ స్వరూపాన్ని తెలుసుకోవడానికి వాసుదేవుణ్ణి ధ్యానం చేయమంటే మనం చేస్తామా? చెయ్యం। అటువంటి ధ్యానం చేసే బుద్ధిని, వాసుదేవుని స్మరించే బుద్ధిని మాకందరికీ ప్రసాదించని విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, అది దీని అర్థం। ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో, మాకందరికీ అని విష్ణు ప్రచోదయా, అటువంటి మంచి బుద్ధిని మాకు చూపించుగాక। అంటే లోపల అంతర్యాముగా ఉన్న మహావిష్ణువు వాసుదేవుణ్ణి ధ్యానం చేసే బుద్ధి మాకు కలగజేస్తే మేము వాసుదేవుణ్ణి ధ్యానం చేస్తాం। ధ్యానం చేస్తే ధ్యానం చేయగా చేయగా స్మరించగా స్మరించగా ఆయన నామం చేయగా చేయగా నారాయణ స్వరూపం మాకు తెలియబడుతుంది, అంటే ఆత్మస్వరూపం చైతన్య స్వరూపం మాకు తెలియబడుతుంది అని। నారాయణుడు కాలస్వరూపంలో ఉన్నాడు। ఇప్పుడు మనకి చనిపోయే రోజు వస్తే సాధన చేయగలమా? సాధన చేయలేము। అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి। మన అమెరికన్స్ ఏమంటున్నారంటే మేము ఏదో కష్టపడి పని చేసుకుంటాం లేకపోతే ఏదో ఒకటి చేస్తామంటాం, మీ ఇండియా వాళ్ళకి తింటాం పడుకోవటం తింటాం పడుకోవటం అలవాటు అయిపోయింది। అది ఏంటయ్యా ఏం చేస్తారంటే శుభ్రంగా తినటం, కంచానికి సరిపడి తిండి మంచానికి సరిపడి మనుషులు తింటాం పడం తింటాం పడుకోవడం ఇదే పని, ఇండియా వాళ్ళకి ఎక్కువ పని తినడం। మేము ఊరికే ధనవంతులుగా కష్టపడి పని చేసుకున్నాం, అంచేది అది బాగా ప్రాస్పరస్ కంట్రీ అయింది, అంచేది ఊరికే గాలికి ధనవంతులు ఎవరో ఎవరో కష్టపడ్డాం మేము, మేము మాకు అసలు మధ్యాహ్నం పడుకోవడానికి టైం ఉండదు మాకు, మీరు అందరూ మధ్యాహ్నం నిద్రపోయేవాళ్ళే అని వాళ్ళు అంటున్నారు। వాళ్ళు ఇండియా వాళ్ళకి పని ఏంటంటే తింటాం పడుకోవటం, అందుకే వాళ్ళకి సంపద వరించుంటారు ఇద్దరు। తర్వాత ఇండియా వాళ్ళ దగ్గర ఉన్న చెడ్డ ఏంటంటే ఏమీ కష్టపడకుండా శ్రమ పడకుండా డబ్బు సంపాదించేయాలని, అది అందరికీ ఉంది ఆ బుద్ధి, ఇండియా వాళ్ళు అందరికీ ఉంది, ఏమీ కష్టపడకూడదు, ఏమీ శ్రమ పెడకూడదు, ఇక్కడ పొల్లు అక్కడ పెట్టకూడదు, కోట్లు సంపాదించారు. అందుకే దేశం తగులడిపోవడానికి కారణం. భారతదేశం పాడైపోవడానికి కారణం ఏంటంటే ఏమీ శ్రమ లేకుండా, ఏమీ కష్టం లేకుండా డబ్బు సంపాదించాను. అది చెడ్డ బుద్ధి. ఆ డబ్బు మనుషులను సుఖపెట్టదు కూడా. అంచేది మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. నువ్వు బోల్డ్ పైసలు ఖర్చు పెట్టుకు ఎక్కువ మంది జిన్నూరు తిరుగుతున్నారు. అంటే మీరు మీటింగ్లు నిన్న 40 మంది వచ్చారు. ఎందుకంటే ఈవేళ మీటింగ్ ఉంది కదా, ఎందుకు వచ్చారు, ఈవేళ అనవసరం కదా, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే రేపు మాకు పని ఉందండి, అందుకే ఈవేళ వచ్చేసాం. మీటింగ్కి వస్తే సబ్జెక్ట్ శ్రవణం చేయొచ్చు, రేపు మాకు పని ఉందండి, ఈవేళ వచ్చేసాం. ఈవేళ మీటింగ్ అది రేపు వస్తారు కొంతమంది, నిన్న మాకు పని ఉందండి, అది చేత రాలేదు, ఈవేళ వచ్చాను. మళ్ళీ మీటింగ్కి రావచ్చు కదా. మీకు చూడాలంటే 10 రోజులకి 15 రోజులకి ఎప్పుడైనా రావచ్చు చూడటానికి. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే శనివారం వచ్చిన వాళ్ళే, ఆదివారం వచ్చిన వాళ్ళే, సోమవారం వచ్చిన వాళ్ళే, మంగళవారం. మీకు ఒక టైమింగ్స్ లేవు భక్తుల వాళ్ళకి. మనకు అసలు టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. రోడ్డు ప్రమాదాలు మనకు ఎక్కువ కారణం అది. డ్రైవర్లకు ఓర్పు లేదు, కారులో కూర్చున్న వాళ్ళకి ఓర్పు లేదు. సర్వసాధారణంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి, డ్రైవర్లకి సహనం తగ్గిపోతే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. ఈ భక్తులైన దానికొట్టే పొద్దున్న 7 ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది, 9 ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది, మళ్ళీ మధ్యాహ్నం 2 ఇంటికి వచ్చేవాళ్ళు కొంతమంది, 3 ఇంటికి వచ్చి 4 ఇంటికి, మళ్ళీ సాయంత్రం 6 ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పత్రం మాకు విశ్రాంతి ఏముంటుంది? మీరు ఏమనుకుంటున్నారో, అరగంట నాన్నగారి దగ్గర కూర్చొని వచ్చేసామనుకుంటున్నారని మీరు 3 ఇంటికి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ 4 ఇంటికి కొంతమంది వస్తున్నారు. 4 ఒక టైం లేదు. 4 ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, 5 ఇంటికి కొంతమంది, ఎవరికి ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు వస్తున్నారు. అంచేది ఇప్పుడు ఎక్కడో విశాఖపట్నం నుంచి, రాజమండ్రి నుంచి, ఎవరు విశాఖపట్నం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, మధ్యాహ్నం మీటింగ్కి రాండి, ఇలా మొగల్తూరు వెళుతున్నాను, మిమ్మల్ని చూసి వెళ్ళిపోదాను వచ్చింది. న్యాయంగానే ఉంది. దూరానికి వచ్చిన వాళ్ళు ఏ టైంలో వచ్చినా మేము కొంచెం చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడో కాకినాడ చేస్తారు, ఎక్కడో బెదవాడన చేస్తారు అటు. ఈ పాలకులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు వచ్చేస్తున్నారు. దానికి ఒక టైమింగ్ లేదు. ఇంటికాడ మీరు ఏదైనా సాధన చేస్తున్నారంటే సాధన చేయటలేదు. సాధన చేయకుండా సిద్ధి కలగదు. సాధన చేయకుండా సిద్ధి కలగదు. అంచేది మీరు కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. అది నేను చెప్పేది, కాలం ఈశ్వరు నారాయణుడు కాలస్వరూపంలో ఉన్నాడు. అంటే కాలాన్ని మీరు గౌరవించకపోతే నారాయణ అగౌరవపరచినట్లు లెక్క. అంటే మీరు కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించగలం కానీ, 10 రూపాయలు మన దగ్గర డబ్బు పోతే సంపాదించగలం కానీ, టైం ఖర్చు అయిపోతాడంటే సంపాదించలేము. ఇప్పుడు మనకి 70 ఏళ్ళు అనుకోండి, మళ్ళీ 35 సంవత్సరం రమ్మంటే రాదు. ఇంకా టైం వెనక్కి వెళ్ళదు కదా. మీకు 10 రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవాలంటే టైం ఉంది, మళ్ళీ ఇంకో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. చెరులో నీళ్ళు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ కష్టపడితే చెరులో నీళ్ళు పెట్టుకోవచ్చు. కానీ టైం అలా కాదు, వెళ్ళిపోయిన టైం మళ్ళీ రాదు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మధ్యన ఎవరిలో ఫ్రెంచ్ రచయిత రాసిన ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఫ్రెంచ్ బుక్ నాకు ఎవరో ఇచ్చారు, చిన్న పుస్తకం, ఫ్రెంచ్ వాళ్ళు రాశారు. రాసిన వాడు ఈ మధ్యనే చనిపోయాడు, 10 ఏళ్ళు అవుతుంది. అందులో ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి 2 సూచనలు ఇచ్చాడు, బాగున్నాయి. 7 సార్లు పడిపోతే 8 సార్లు లేవండాను. మీరు 7 సార్లు కిందకు పడిపోయారని సాధన చేసేటప్పుడు పడిపోతూ ఉంటారు. ఆ సిద్ధి కలిగే వరకు, ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు, అది ఆత్మదర్శనం కలిగే వరకు సాధనలో పడిపోతూ ఉంటారు. ఏదో మంచిగా ఉందామనుకుంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు, మళ్ళీ మంచిగా ఉందనుకుంటారు, పడిపోతూ ఉంటారు. 7 సార్లు పడిపోతే 8 సార్లు లేవుండడం. అలా సాధు భక్తులకి చెప్పాడు. అంచనా అవటం, మీరు ప్రయత్నం చేసినా మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రయత్నం చేయ ఫెయిల్ అవుతున్నాం, మనకి ఎందుకు కలిసి రావటాలేదేమో, సాధన సక్సెస్ అవటాలు. దాన్ని మొత్తానికి మానేయకండి. ఎన్నిసార్లు పడిపోతే మళ్ళీ అన్నిసార్లు లెగిస్తూ ఉండండి. సాధన విడిచిపెట్టద్దు. 7 సార్లు పడిపోతే 8 సార్లు నుంచి ఉండాలి. ఇది ఆ రచయిత చెప్పాడు. ఇంకో మాట ఏమని చెప్పాడంటే అది కూడా నాకు నచ్చింది. మీ బుద్ధి మీ జేబులో పెట్టుకోండి, ఎవరికి ఇచ్చేయకండి. మీ బుద్ధి మీ జేబులోనే పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దని. అంటే రోజులు మంచి కాదు, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. కొంతమంది మంచి స్వభావం లేని వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళ కింద కనిపిస్తారు. మీకు తెలియక మీ బుద్ధిని వాళ్ళు మీ జేబులో పెట్టుకోవడం మానేసి వాళ్ళు జేబులో పెట్టిన చేస్తే మీరు జీవితం సర్వస్వం కోల్పోతారు. అంటే మీ బుద్ధి మీరు జేబులో పెట్టుకోండి, ఎదటి వాడు జేబులో పెట్టద్దు. ఎంత మంచివాడైనా సరే వాడు చెప్పింది వినండి. మీకు మంచి ఉంటే స్వీకరించండి, లేకపోతే వదిలేయండి. వాడు మీకు వివేకం లేకుండా వాడు ఏది చెప్తే అది నమ్మిలా ఉండొద్దు. వినండి, వింట వినండి. కానీ మీ బుద్ధి మటుకి మీ జేబులోనే పెట్టుకోండి, వాడు జేబులో పెట్టేయకండి. మీరు వింటాం వినండి. జల్లిడి 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 పట్టండి. ఇందులో మనకు ఏ మాటలు ఉపయోగపడతా ఏ మాటలు ఉపయోగపడం. ఇందులో ధర్మం కోసం ఎన్ని మాటలు చెప్పారు, మన మంచి కోసం ఎన్ని మాటలు చెప్పారు, మనకు ఉపయోగం లేని మాటలు ఏమైనా ఉన్నాయి ఇందులోనే అని మీ బుద్ధి మీ జేబులో పెట్టుకుని ఆలోచించుకుని మంచి ఉంటే స్వీకరించండి, చెడ్డు ఉంటే వదిలేయండి. అంతేకాని మీరు మొత్తానికి తీసుకెళ్ళి ఈ బుద్ధి ఎవడొకటి జేబులో పెట్టేస్తే మీరు నా జీవితంలో భౌతికంగా నష్టపోతారు, ఆధ్యాత్మికంగా నష్టపోతారు. ఎవరైనా చెప్తే వినండి. విని మీ సొంతం మీ బుద్ధి మట్టుకి ఎవరికి ఇవ్వకండి. మీ బుద్ధితో మీరు ఆలోచించుకోండి. తర్వాత దానివల్ల మీకు తెలివితేటలు పెరుగుతాయి, జీవిత విధానం బాగుపడుతుంది మీకు. అంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బుద్ధి మట్టుకి ఎవరికి ఇచ్చేయకండి. మీరు కా మీకు డబ్బు ఉంటే 10 రూపాయలు అదటి వాళ్ళకి ఇవ్వచ్చాం, కానీ బుద్ధి ఇచ్చేయకండి. మీరు బుద్ధి మీకు ఏమైనా 10 మందికి అన్నం పెట్టాలంటే పెట్టవచ్చు, అంతేకాని మీ బుద్ధి మట్టుకు ఎవరికి కంప్లీట్గా ఇచ్చేయకండి. మీ బుద్ధి మీ జేబులో పెట్టుకోండి, వాళ్ళ జేబులో పెట్టకండి. మీరు వినండి. విని మాటలు మనకు మంచి కోసం చెప్తున్నారా చెడ్డ కోసం చెప్తున్నారా అని మీరు జాగ్రత్తగా విని పోషించుకోండి. తర్వాత ఎక్కడ ఏ వ్యాపారంలో కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండొద్దు. అంటే ఎక్కడ చోట మీరు పెట్టుబడి పెట్టేసి మనకు ఆ లాభాలు పంచిపెడతారని అనుకోవద్దు. రోజులు మంచి కాదు. మీరు రోజు మీరు సొంతంగా చేసుకోండి, ఏమైనా చేసుకుంటే. లేకపోతే రోజు మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ పని చూసుకునే శక్తి మీకు కూడా ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టడం. కానీ మీరు పెట్టుబడి పెట్టేసి నిద్రపోతే ఎవడో సంపాదించి మీకు ఇవ్వడో. రోజులు మంచి కాదు. ఎప్పుడో కృతయం కూడా ద్వాపరయుగం కూడా ఎవడో ధర్మరాజు కూడా ఆడుగోడో ఈడుగోడో అనవసరం. ఎక్కడెక్కడ ధర్మరాజు యుగం వాడు కాదు, రాముడు యుగం వాడు కాదు. ఆడ గొడవలు తెచ్చి మీరు ఇక్కడ పాడవకండి. రాముడు ఎప్పుడు వాడు? మరి ఇక్కడ రాముడు రామరాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు ఇక్కడ? మరి రామరాజ్యంలో ఇచ్చేవాళ్ళు ఉండేవారు, కానీ పుచ్చుకునే వాళ్ళు ఎవరో ఉండేది కూడా కాదట్టు. ఎవరికైనా ఇద్దామంటే ఎవరికి పుచ్చుకోకపోతే ఇంకెవరికి ఇస్తారు? అది రామరాజ్యం. అలా ఇప్పుడు రామరాజ్యం ఉందనుకోవద్దు. మీరు ఎప్పుడు కాలాన్ని బట్టి మీరు నడుచుకోండి. ఏదో పురాణాలు చదివి రాముడు అలా ఉన్నాడు కదా అని అలా మీరు మీ పద్ధతిలో మీరు మీ జీవిత విధానాన్ని బట్టి మీ పద్ధతిలో మీరు ఇది కలియుగం. కలియుగం అంతా చీకటి రోజులు. మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఏదైనా వ్యాపారం చేసినా మీరు సొంతంగా చేసుకోండి, లాభం నష్టం. లేకపోతే రోజు వెళ్ళి మీరు చూసుకునే వ్యాపారం ఉండాలి. కానీ స్లీపింగ్ పార్ట్నర్ కింద ఎక్కడ 2 కోట్లు అక్కడ పెట్టేసి వాళ్ళు సంపాదన చేస్తారని ఎప్పుడు మీరు అనుకోవద్దు. అంటే చాలా మాయలు ఉంటాయి అందులో. చాలా కష్టకాలు చెప్పాడు మన జీవితంలో. దేవుడి గురించి తక్కువే చెప్పాడు. తర్వాత ఇక్కడ ఈ లాభాల్లో ఏమవుతుందంటే మనకు అంకిల్లో లాభం చూపిస్తారు, అక్కడ క్యాష్ ఉండదు. మీకు 50 లక్షలు ఈ సంవత్సరం లాభం వచ్చింది అంటాడు, మళ్ళీ ఎక్సెన్స్ చేసేస్తున్నాం అంటారు. వ్యాపారం ఎక్సెన్స్ చేయి నిజం అనుకుంటాడు కదా. 50 లక్షలు 25 లక్షలు నాకు ఇచ్చేయండి, మిగతా 25 లక్షలు ఏ డబ్బే. ఇలా స్లీపింగ్ పార్ట్నర్స్ ఎలా మంది దెబ్బతింటున్నారు. అంచేది ఎట్టి పరిస్థితుల్లోనే మీ డబ్బు కానీ మీ బుద్ధి కానీ మీ జేబులో పెట్టుకోండి. ఏదైనా మీకు వితరణ చేయాలంటే మీ బుద్ధితోటి బుద్ధి ఇచ్చా ఏదో మీ బుద్ధితో ఆలోచించి ఎవరికైనా మంచి మాట చెప్పాలంటే చెప్పండి. అందుకని మీ డబ్బంతా తీసుకెళ్ళి ఆడి జేబులో పెట్టద్దు, మీకు ఏమైనా సహాయం చేయాలంటే చేయండి, దానికి పద్ధతి నేర్చుకోండి, లేకపోతే మీరు సుఖపడరు అని చెప్పాడు ఆ ఫ్రాన్స్ రచయిత. అంటే భగవంతుడి గురించి చెబుతూ భగవంతుడి గురించి తక్కువ చెప్పి ఏ రోజుకి ఆ రోజు కష్టకాలు చెప్పాడు. మీరు మొత్తం మీద ఆడిన ఏదో ఎవరినో నమ్మేసి నమ్మేసి మీరు పూర్తిగా మీ డబ్బు మీ బుద్ధి అంతా వాడు జేబులో పెట్టేస్తే మొత్తం మీద మీరు సర్వస్వం కోల్పోయే పరిస్థితులు వస్తాయి అని ఫ్రెంచ్ రచయి చెప్పాడు. మీ బుద్ధి మీ జేబులో పెట్టుకోండి, సాధన చేస్తామంటే 7 సార్లు పడిపోతే 8 సార్లు లేవటం నేర్చుకోండి. అంటే ఈ 2 నాకు నచ్చినాయి కాబట్టి భక్తులు మీకేమైనా చెప్తే ఈ విషయాలు ఎందుకు చెప్తామంటే మీకు ఏదైనా జీవితం నిత్య జీవితంలో ఉపయోగపడతాయని చెబుతాం. అది కాలక్షేపం కాదు కదా, ఇది కాలక్షేపం సంఘం కదా, ఆధ్యాత్మిక సంఘం అంటే చైతన్య స్థాయి పెంచే సంఘం. ఇది కాలక్షేపం సంఘం కాదు, చైతన్య స్థాయి పెరగాలి. ఏమి నేర్చుకున్నాం? ఎవరి నాన్నగారు మీటింగ్కి వెళ్ళాం, ఏమి నేర్చుకున్నాం? మనం నేర్చుకున్నాం ఏమైనా నేర్చుకున్నాం? నేర్చుకోకుండా వచ్చేసాం అని మీలో మీరు ప్రశ్నించుకోవాలి. నాన్నగారు మీటింగ్కి వెళ్ళాం, ఏదైనా ఒక్క మంచి విషయం కూడా విన్నా మనం నేర్చుకున్నాం లేదా? మీరేదో 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు, 20 రూపాయలకు ఒక మంచి మాటను వినాలి కదా. మీరు ఖర్చు పెట్టుకు వస్తున్నారు, బస్సు రేట్లు ఎక్కువ, అది ఏదో ఒక మంచి మాటను మీకు ఉపయోగపడాలి, నిత్య జీవితంలో ఉపయోగపడాలి. అది స్వామి వివేకానంద ఆయన జీవితం పొడుగుని ఈ శ్లోకం ఎక్కడికెళ్ళినా ఆయన మనసులో మెదులుతున్నది. 2వ అధ్యాయంలో 3వ శ్లోకం భగవంతుడు చెప్పాడు. ఆయన ఏ దేశమైనా ఈ శ్లోకం మనసులో పెట్టుకున్నాడు. పైకి ఏది చెప్పినా జనలకు ఏది చెప్పినా ఆయన ధ్యానం చేసిన శ్లోకం ఇది. ఆయన ఎక్కువ ఈ శ్లోకాన్ని ధ్యానం చేసేవాడు. క్లైబ్యం మా స్మగమహ పార్థ నై తత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ అర్జున, భగవంతుడు చెబుతున్నాడు. భగవాన్ ఉవాచ. భగవాన్ అంటే ఏంటి? లైక్స్ డిస్లైక్స్ లేనివాడు, ఇష్టాలు అయి ఇష్టాలు ఉన్నవాడు జీవుడు, ఇష్టాలు అయి ఇష్టాలు లేనివాడు దేవుడు. అంచేత ఇక్కడ భగవాన్ ఉవాచ ఏంటది? భగవాన్ ఉవాచ. భగవంతుడు మనకు అర్థం చేసుకోకపోతే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకి సరైనటువంటి ప్రాపర్ అండర్స్టాండ్, మన బుర్రతో ఆయన కొలవకూడదు, మన తెలివితేటలతో ఆయన భగవంతుని కొలవకూడదు. ఇప్పుడు భగవంతుడు కొనుక్కున్న గుణాలలో మనకు 1000 వంతులేవు. మనకేమన్నా ఆయనకున్న మంచి గుణాలు 1, 2 ఉండొచ్చు, అలాగనే భగవంతుడికున్న మంచి గుణాలు మనకు లేవు. అది చేత కొలవలేము ఆయన. ఇప్పుడు భగవంతుడికి 1000 మంచి గుణాలు ఉంటే అందులో 4-5 మనకు ఉండొచ్చు. 4-5 మంచి గుణాలు పెట్టుకుని 1000 మంచి గుణాలు ఉన్న భగవంతుని మనకు కొలవటం కష్టం. ఉడికే చూసి సంతోషించడం ఆనందించడమే కానీ దేవుణ్ణి కొలవలేము. లైభ్యం మాత్మగమహం, బాహ్య పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా ఎవరి కుటుంబానికైనా బాహ్య పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. హెచ్చుతగ్గులు వస్తాయి, సంసారం అన్నాక హెచ్చుతగ్గులు వస్తాయి. కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రోజులు ప్రతికూలంగా ఉంటాయి. ఒక్కోసారి మనం బంగారం అమ్ముకున్న చోట పిడకలు అమ్ముకోవాలి. అది మరి చూస్తున్నాం కదా, అనేక సంవత్సరాలు చూస్తున్నాము. పిడకలు అమ్ముకునే వాళ్ళు బంగారం అమ్ముకునే రోజులు వస్తాయి. అంచేత మనకు పరిస్థితి రేపటి రోజు ఎలా ఉంటుందో చెప్పడం. ఇప్పుడు 23 జిల్లాలకి ధనవంతుడైనా ఎవరు? రామలింగరాజు గారు. మన ఎదురుకున్నారే మళ్ళీ జైల్లో ఉన్నాడు. పేదవాడు అయిపోయిన పర్లేదు, జైల్లో ఉన్నాడు. ఆ జైల్లోంచి రావడానికి రోజు కోర్టులో పిటిషన్ పెట్టేస్తున్నారు. ప్లేటర్లు ఏం ఆదిస్తున్నారు? ఈయన వదిలేని లిస్టులోంచి మిగతా వాళ్ళు ఈయన తరపున జైల్లో ఉంటారు, ఈయన వదిలేయని అంటున్నారు. జడ్జి అంటున్నాడు అసలు పెద్ద నేరస్తులు ఈయనే, పెద్ద నేరస్తుని వదిలేస్తే మిగతా నేరస్తుల మీద కేసు ఎలా నిలబడుతున్నావే? అది పెద్ద దొంగ ఈయన, మిగతా వాళ్ళు చిన్న దొంగలు. మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? పెద్ద దొంగను వదిలేసి చిన్న దొంగలను జైల్లో పెట్టుకుంటున్నారే, మీరు చెప్పి నేను ఒప్పుకోనని జడ్జి అంటున్నాడు. వాళ్ళకి అంటే మీ ఇంటికి వచ్చి ఎవడో భగవంతుడు మిమ్మల్ని పాడైపోమని చెప్పడం, మిమ్మల్ని బాగు చేయాలనుకున్నాడు అనుకోండి భగవంతుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బాగుపడమని చెప్పడం, మీకు బాగుపడి బుద్ధి కలగజేస్తాడు. చెడిపోయే రోజులు వచ్చినానుకోండి మిమ్మల్ని చెడిపోమని చెప్పడం, చెడిపోయే బుద్ధి కలగజేస్తాడు. బుద్ధే కదా, మనం బాగుపడినా మన బుద్ధే కారణం, చెడిపోయినా మన బుద్ధే కారణము. అంటే బుద్ధిని కాపాడుకోండి, మీరు కాపాడుకుంటే మీ బుద్ధికి తెలివితేటలు పెంచుకోండి. అంచేది ఎవడికో అప్పు చెప్పేసి ఎవడ జేబులోనే పెట్టేసి మీరు ముద్దబ్బాయిలా కూర్చోవద్దు. ఎంత చక్కడ ఆర్గ్యుమెంటో చూడండి. ఇప్పుడు బాహ్య పరిస్థితి రామలింగరాజు విషయం ఎందుకు చెబుతున్నానంటే, కొన్నాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల, బెంగళూరు చుట్టుపక్కల, ఈవేళ 10 రూపాయలు పెట్టి స్థలం కొన్నామనుకుంటే రేపు 100 రూపాయలు అవుతుంది. అంతే ఎందుకు? ఒక నెలల్లో 50 లక్షలు 60 లక్షలు ఉరికి ఇలా కొని అమ్మేస్తే 50 లక్షలు సంపాదించున్నారు. అది చూశారు ఈయన. ఎవరు? రామనగరే. ఇదేంటి మనం సాఫ్ట్వేర్ పెట్టాం, సాఫ్ట్వేర్ పెడితే మనం ఏదో సంపాదించుకుంటున్నాం. వాళ్ళేమో రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు ఇంకా సంపాదించేసుకుంటున్నారని చెడ్డ బుద్ధి ప్రారంభం. ఎప్పుడు కూడా ఒకరు సంపాదించడం మనం పోల్చుకోకూడదు, మనం మనలా ఉండాలి. ఇప్పుడు మిషన్ వాడి దగ్గరికి వెళ్తే మనం ఆదిస్తాం కానీ ఇంకొకళ్ళు ఆదిస్తాం మనం. అంటే ఎవరిలో సంపాదించారో వాళ్ళకి ఏదో వచ్చేసిందో, మనం వెళ్ళి అక్కడ కూర్చుందో మనకు నష్టం రావచ్చు. అనుకరణ పనికి రాదు. మీ పద్ధతిలో మీరు ఉండండి, మీకు తెలిసిన బిజినెస్ మీరు చేసుకోకుండా ఎవరు ఏదో చేసుకుంటున్నారు. మనకు వచ్చేసిందని మనకు ఎలా కూడా చేసుకుందాం, మనకు వచ్చేస్తుందంటే మీకు రాదు. ఎవరి ప్రారంభం వాళ్ళదే. అంటే ఎవరి కాళ్ళ మీద నిలబడి ఉండాలి. ఈ రామలింగరాయరికి ఏం బుద్ధి కలిగింది? అది ఆ పొలాలు కొనేద్దాం, బెంగళూరు చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా తొందరగా ధనవంతులు అయిపోవచ్చు. స్పీడ్ ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. అంటే ఈవేళ పని మొదలు పెడితే రేపు సాయంత్రం ధనవంతులు అయిపోవాలి. ఓ దేశంలో కాఫీ తాగటం, ఓ దేశంలో అన్నం తింటాం, ఇంకో దేశంలో టీ తాగటం, ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రోజు. పొద్దున కాఫీ తాగటం ఓ దేశం, లంచ్ ఒక దేశం, మధ్యాహ్నం టీ ఇంకో దేశం. మరి విమానాలు కూడా అలాగే ఉన్నాయి కదా. ఎలా ఉంది, ఎలా సంపాదించాలని విమానాలు వెళ్ళినట్టు సంపాదించాలని అసలు రోజుల ప్రభావం అంటే ఏదనండి. తల్లి ఏం చేశారు? అందులో లాభం పెట్టి కొనుక్కుంటే తప్పేం లేదు, నిలవడం పెట్టి పొలాలు కొనుక్కుంటే తప్పేం లేదు. అది ఆయనకున్న మిగిలిన డబ్బు పెట్టి పొలాలు కొనేయటం కాకుండా ప్రతి బిజినెస్కి టర్న్ ఓవర్ డబ్బు అని ఉంటుంది. ఆ టర్న్ ఓవర్ డబ్బు పెట్టి ఎప్పుడు చంపకూడదు. మనకు నిలవ ఉంటే మేడ కట్టుకోవాలి, కానీ టర్న్ ఓవర్ డబ్బు చంపేసి మేడ కట్టుకోకూడదు. ఆ టర్న్ ఓవర్ డబ్బే మనకు లాభం తీసుకొస్తుంది. ఆ టర్న్ ఓవర్ డబ్బు కూడా చంపేసి అక్కడ ఇక్కడ ఈ కొనేసి మళ్ళీ షేర్స్ కట్టుబడి తగ్గిపోతారేమో దొంగలొక్కలన్నీ చూపించి వాళ్ళు చేసి షేర్స్ కట్టించి ఇలా ఇరతరక పనులు అన్నీ చేస్తే చివరికి జైల్లోకి వెళ్ళాడు. మన కళ్ళ ఎదురుగుండానే కోటీశ్వరుడు అన్నారు, మన కళ్ళ ఎదురుగుండానే పేదవాడు అన్నారు. ఇప్పుడు కూడా మనం అనుకున్నంత పేదవాడికి అదే బంగారాలు కొనేసుకున్నారు అది చెబుతున్నారు. జనరల్గా చెబుతున్నాను అంటే మన కళ్ళ ఎదురుకుండా 23 జిల్లాలకు ధనవంతులు అంటున్నారు. పేదవాడైనా పర్లేదు, జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోంచి ఆయన బయటికి రానివ్వటలేదు. అంటే అంచేది నేను చెబుతున్నాను, బాహ్య పరిస్థితుల మీద రామలింగరాజు గారి విషయమే కాదు మన విషయమే, అంతే. బాహ్య పరిస్థితుల మీద ఎప్పుడూ ఆధారపడకండి. బాహ్య పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. బాహ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ నిదానంలో మీరు ఉండండి. ఎందుకు ఇక్కడ వివేకానంద చెబితే పిరికి వాళ్ళు అలా ఉండలేరు. అర్జున, నీకు పిరికితనం తగదు. ఎవడో మాట ఎందుకు? నువ్వు అనేక యుద్ధాలు చేసావు, ఇవాళ ఇప్పుడు పిరికి పొందావు. ఇప్పుడు యుద్ధం చేయడానికి పిరికితనం వచ్చేసింది, నీకు టిమిడిటీ వచ్చేసింది. ఇది నీకు తగునా? నువ్వు ఉత్తర కుమారుడువా? అదికా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మనకేదో పిరిగితనం వస్తే వేరే విషయం. అర్జునుడు అంతటి వీరుడికి పిరిగితనం నీకు ఎందుకు వచ్చింది? ఇది నీకు న్యాయమని ఎలా పిరిగితనం రావటం? ఇద్దానికి నన్ను రమ్మని నువ్వు పిలిచావు, కానీ నిన్ను రమ్మని నేనేం పిలవలేదు కదా. మా ఇంటికాడ ఉండి కూర్చుండే తీసి ఎక్కడి నుంచో ద్వారక నుంచి తీసుకొచ్చావు ఇద్దానికి రమ్మనే. నేను నిన్ను రమ్మనలేదు, నువ్వే కదా నన్ను రమ్మన్నావు. ఇప్పుడేమో నీకు పిరిగితనం వచ్చేసింది, వణికిపోతున్నావు. మరి ఎక్కడ లేని మనస్తత్వం, నర్వస్ వీక్నెస్ వచ్చేసింది ఇప్పుడు నీకు. ఇది అందరి విషయం నేను చెప్పటలేదు, నీకు తగదు. అర్జునుడు ఏం చెప్తున్నాడు? నీకు తగదు. త్రైభ్యం మాత్మ గమహ ఓ పార్దా, ఇది నీకు తగదవయ్యా. నువ్వు ఇలా ఉండటం, పిరిగితనం పడిపోవటం, ఇలా నీకు భయపడిపోవటం, ఇది నీకు తగదు. నై తత్వం ఉపపద్ధతి అని చెప్తున్న భూ. నువ్వేం చేస్తావంటే నువ్వు వెంటనే ఈ పిరిగితనంలోంచి బయటపడాలి. ఈ పిరిగితనంలోంచి బయటపడాలి. ఇప్పుడు నీకు భయం వేస్తుంది, పిరిగితనం వచ్చింది. ఇప్పుడు నువ్వు వెంటనే చేయవలసింది ఏంటంటే, అది నీ స్వభావం కాదు. ఎలా వచ్చిందో వచ్చింది భయం. నువ్వు అందులోంచి ఆ స్వభావంలోంచి బయటపడాలి. అది బయటపడటం నేర్చుకో, బయటపడాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఏంటమ్మా క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే? హృదయ దౌర్బల్యం అని చూశారు అంటే ధైర్యం లేకపోవటం. ప్రపంచంలో అన్నిటికంటే నీచమైనది. ఇక్కడ భగవంతుడు ఎందుకు చెబుతున్నాడంటే, ధైర్యం లేనివాడు జ్ఞానం సంపాదించలేడు, ధైర్యం లేనివాడు ఏ పని సక్సెస్ అవ్వలేడు. మీరు ఏమైనా 10 రూపాయలు సంపాదించాలన్నా మీకు ధైర్యం ఉండాలి. ఒక సత్కర్మ చెయ్యాలన్నా మీకు ధైర్యం ఉండాలి. బుద్ధుడికి ఎంత ధైర్యం లేకపోతే, మీకు అందరికీ కుటుంబాలు అలా ఉన్నాయి, బుద్ధుడికి కూడా అలా ఉన్నాయి. వాడికి ఎంత ధైర్యం లేకపోతే గృహ పరిత్యాగం చేశాడు? అది పిరికివాడు చేయగలరా? ఇప్పుడు మనందరికీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, బుద్ధుడికి కూడా ఉన్నాయి కదా. పైగా మనకు ఎంత పొలం, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి మనకు. అటు మహారాజు కదా, ఒక పెద్ద రాజ్యానికి అధిపతి. ఇక్కడ మీరు ఆలోచించండి అంటే, నోటి మాటలు కాదు, ఎంత ధైర్యం ఉంటే, ఎంత సాహసం ఉంటే, లోపల వాడికి ఎంత బలం ఉంటే మహారాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. వాడికి కుటుంబం ఉంది కదా, తల్లి ఉన్నారు, భార్య ఉంది, తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. ఎంత సామ్రాజ్యాన్ని విడిచి ఎంత ధైర్యం ఉండాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, ఎంతో కొంత ధైర్యం లేకపోతే నీకు సత్కర్మ చేయలేవు, స్వార్థం లేకుండా పని చేయలేవు, 10 రూపాయలు సంపాదించలేవు, 10 రూపాయలు సంపాదించుకోలేవు ధైర్యం లేకపోతే. ఇచ్చేస్తే ఏమొస్తున్నావు, అది చేస్తే ఏమొస్తుంది, ప్రతిదానికి పిరిగిపడిపోతా అంటే నువ్వేమి సంపాదించలేవు. పైగా ప్రపంచంలో నీచమైందంటూ ఏదుంది, ఏదైనా ఉంటే ధైర్యం లేకపోవటం. ధైర్యం లేని వాడికి ఈ లోకంలో పైకి రాలేడు. పోనీ ఈ లోకంలో పైకి రాలేకపోయినా స్వర్గం వైకుంఠమే సంపాదించాలంటే అది అంతకంటే సున్నా. ఇది సున్నా, అది సున్నా. దిస్ ఈజ్ 0, దట్ ఈజ్ 0. ఇక్కడ సున్నా, అక్కడ సున్నా. అటువంటి క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి పిరిగితనం నీకు ఎలా వచ్చింది అర్జున? వివేకానందకి ఈ శ్లోకం ఆడు గుండెల్లో ఉండేది. ఇది 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఇది ఆ గుండెల్లో ఉండేది ఆయనకి. ఆయనకి అంటే నీకు తగది బాగు. దేవుడు, దెయ్యం, స్వర్గలోకం, వైకుంఠం మాట వదిలేదు. ఈ లోకంలో కూడా ఎక్కువ పిరిగితనం వస్తే మోషన్స్ అవి విరేచనాలు పట్టుకుంటాయి. మీకు ఏదైనా భయం ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, వెంటనే విరేచనాలు పట్టుకుంటాయి. అక్కడి నుంచి సెలైన్లు ఎక్కించాలంటారు, అదంటారు, ఇదంటారు, ఒక గొడవ కాదు. ముందేదో 1 రోజు 2 రోజులు మందులు ఇస్తారు, అవి తగ్గకపోతే అక్కడి నుంచి సెలైన్లు ఎక్కించాలి. లోపల శరీరంలో పేగులు లేదనే కారణం ఉంటే విరేచనాలు అవ్వటం వేరు, భయం వల్ల అవ్వటం వేరు. అంటే భయం అనేది ప్రపంచంలో అన్నిటికంటే నీచమైనది. క్షుద్రం ఏంటది? క్షుద్రం నీచమైనది. నువ్వు వైకుంఠం మాట అర్థించు. ఈ శరీ ఈ జన్మలో కూడా నీ వల్ల ఏ పిరికివాడు ఏ పని చేయలేడు, పిరికివాడు ఏ పని చేయలేడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అర్జున, హృదయ దౌర్బల్యం అన్నిటికంటే నీచమైంది కాబట్టి దాన్ని విడిచిపెట్టు. దేన్ని హృదయ దౌర్బల్యాన్ని మెంచికి, హృదయ దౌర్బల్యాన్ని మెంచికి విడిచిపెట్టాలంటే అది అన్నిటికంటే నీచమైంది. అది ఉత్తిష్ట, నువ్వు పిరిగితనం వదిలేసి నిలబడు, చతికిలు పడకు, నిలబడు, నిలబడి నీ కర్తవ్య కర్మలు చెయ్యి. ఇప్పుడు అందరూ యుద్ధాలు చేయక్కర్లేదు, అందరూ యుద్ధాలు చేయక్కర్లేదు అంటే అది వాడి ధర్మం. అర్జునుడి యొక్క ధర్మం ఏంటంటే యుద్ధాలు చేయటం. అలా కొన్ని వందల యుద్ధాలు చేశాడు. అలాగే మీ పని మీరు చేసుకోవడం, మీకేదో ఇంటికాడ పనులు ఉన్నా కదా మీకు అదే యుద్ధం. అంటే మీ పని ఏదో మీరు శ్రద్ధగా పిరిగితనం లేకుండా చేసుకోవటమే యుద్ధం. అంటే మిమ్మల్ని అందరినీ యుద్ధాలకు వెళ్ళమంట లేదు. మీరు గచించిపోయిన గొడవల గురించి రోజు బెంగ పెట్టుకోకుండా ఏదో పేస్ట్ పేస్ట్ అస్తమాన గొడవలు తలపెట్టుకుని జ్వరం తెచ్చుకోవడం మానేసి జరిగిపోయిన ఇప్పుడు ప్రజెంటెన్స్ని సకాలంలో ఉపయోగించుకుని మీ కర్తవ్య కర్మను చేసుకోండి. భగవంతుడు ఒక శరీరానికి పని కేటాయిస్తాడు, ఆ పని మట్టుకి మీరు హృదయపూర్వకంగా చేయండి. లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా కాకుండా మీరు హృదయపూర్వకంగా చేయండి. తర్వాత సంసారం పోషించుకోవడానికి ఎన్నో కొన్ని కామ్యకర్మలు ఉండాలి. కామ్యకర్మలు అంటే మీ శరీరానికి ఇంటికి పనికి వచ్చే కర్మలు కొన్ని చేసుకోవాలి, లేకపోతే మీ శరీర యాత్ర నడవదు. అట్లా కామ్యకర్మలు అంటారు. అంటే కోరిక పెట్టుకుని చేసే కర్మలన్నీ కామ్యకర్మలు. అలాగని 360 రోజులు కామ్యకర్మలు వద్దు, సత్కర్మలు కూడా చేయండి. ఏంటి అంటే మీ శరీరానికి మీ కుటుంబానికి ఉపయోగపడకపోతే మనం ఎందుకు చేయాలి ఈ పని అనుకోకుండా, సమాజం ఒకటి ఉంది కాబట్టి ఆ సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. ఆ పని కూడా కర్తృత్వం లేకుండా చేయండి, అహంకారం లేకుండా చేస్తే ఆ పని కూడా మిమ్మల్ని భగవంతుల్లో ఐక్యపరుస్తుంది. నిష్కామకర్మ కూడా సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి. అంటే కామ్యకర్మలు ఏదో కొంతవరకు తప్పదు. మీ శరీరాన్ని పోషించుకోవాలి, ఇల్లు పోషించుకోవాలి, లేకపోతే మన దేహయాత్ర నడవదు. మన దేహయాత్ర మీద మన దేహయాత్ర ఇంకొకళ్ళ మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది. అంతేందుకు మన పొట్ట కోసం బట్ట కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి, ఎక్కడో దాకా మీ అమ్మ మీద మీరు ఆధారపడ్డారనుకోండి, ఆవిడ మిమ్మల్ని బానిసకం చూస్తుంది. పరాయకులక్కర్లేదు, మీరు పరాయకులు మీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డారనుకోండి, కొంతకాలం లోకి అయిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇక్కడ వీళ్ళు నా మీద ఆధారపడి బతుకుతున్నారు, కూతుందని సరే అలా అనుకుంటుంది. పైకూరికే గౌరవంగా చూసినా లోపల వాళ్ళ మనసులో మీకు లోకూతనం వచ్చేస్తుంది మీరంటే. అంచేత మనం మనకి ఉన్నదేదో తక్కువ ఎక్కువ మన కాళ్ళ మీద మనం నిలబట్టం, మన కాళ్ళ మీద మనం నిలబట్టం మంచిది. పూర్వపు రోజుల్లాగా ఆధారపడటానికి ఇప్పుడు కుదరదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండవలసిందే. అంటే రోజుని బట్టి, అదే ఇందాక ఫ్రెంచ్లో చేసి చెప్పాడు కదా, మీరు మీ బుద్ధిని కానీ ఆలోచన లేకుండా మీ డబ్బుని కానీ ఇంకోళ్ళ జేబులో పెట్టేయకండి. ఏదో మా అమ్మాయి చూస్తుంది కానీ మొత్తానికి మీ అమ్మాయి ఇచ్చేస్తే అసలు చూడే చూడదు. ఏదో మీ జేబులో పెట్టుకోండి, మీరు కొంత మీరు పెట్టుకుంటే ఆ డబ్బు కోసమే మీ మనసు చుట్టూ తిరుగుతుంది. అంటే అంటే లోకం ఎక్కాడు మంచివాళ్ళ చెడ్డవాళ్ళని కదా, లోకం ఎక్క లోకం ఎక్క పోకడదు. ఏంటది లోకం ఎక్క పోకడదు, మీ బుద్ధి మీ జేబులో పెట్టుకోండి. ఇంకా సాధన చేసేవాళ్ళు 7 పడిపోతే 8 నిలబడండి, 7 పడిపోతే చతికిలు పడిపోకండి, 8 పోతుంది. ఇక్కడ అర్జునుడు ఏం చెబుతున్నాడు, ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడు, నువ్వు చతికిలు పడకు, నిలబడు. ఏంటది స్టాండప్, నిలబడు. నిలబడి నువ్వు వచ్చిన పని ఏంటో ఆ పని నువ్వు చూసుకో, ఇలా కూర్చుంటే యుద్ధం ఏం చేస్తావు నువ్వు, నిలబడు. నిలబడి నీ పని ఏదో నువ్వు చెయ్యాలి. ఇష్టం లేకపోయినా నీకు తప్పదు. రాజీకి ప్రయత్నం చేశాం, రాజీకి చాలా ప్రయత్నాలు చేశారు. నేననే యుద్ధ ప్రియన్నా, నేననే యుద్ధం కోరుకున్నానా, మీరు యుద్ధానికి సిద్ధమైనప్పుడు నా అంతటి నేను రాజీ చేస్తానని కృష్ణ రాయబారం చేశాడు. నా అంతటి నేను రాయబారం చేసినా కానీ ఫెయిల్ అయిపోయింది. నేను మటుకు యుద్ధాన్ని కోరుకుంటున్నానా? అందరూ శాంతినే కోరుకున్నారు, కానీ యుద్ధం వచ్చి మన మీద పడింది. అంచేత మన డ్యూటీ మనం చెయ్యాలి. అంచేత మన డ్యూటీ ఏదో మనం చెయ్యాలి. మన డ్యూటీ ఏదో మనం చెయ్యాలి. అయ్యా అర్జున, ఇది అది 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 వివేకానందకి ఫేవరెట్ శ్లోకం అది. ఇప్పుడు ఇంతగా మీకు చెప్పిన శ్లోకం ఏంటంటే, పిరికితనము పనికిరాదు, ప్రపంచం అన్నిటికంటే అది నీచమైనది. పిరికితనం అంటే బయస్థుడికి ఈ లోకం కానీ పరలోకం కానీ లేదు. ధైర్యం లేని మనిషి ఏది సాధించలేడు. పరలోకం సాధించలేడు, ఈ లోకం కూడా ఏమీ సంపాదించ. చివరికి ధైర్యం లేని మనిషి పొట్ట పోషించుకోవడం కూడా కష్టం. అంచేది మీ జాగ్రత్తలో మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి భయపడటం నేర్చుకుంటే మీరు ఏ పని మీ ద్వారా ఏ పని జరగదు. లోకం కూడా వదిలేయండి. మీరు మంచి చేసినా చెడ్డ అనుకుంటారు, అలా భయపడకూడదు. మనం నమ్మింది మనం చేసుకుంటే వెళ్ళటమే. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి మీ బుద్ధిని అప్పచెప్పేశారు. అంటే వాళ్ళ అహంకారానికి తీసుకెళ్ళి మీ పవిత్రమైన వాళ్ళు బుద్ధిమంతులు అయితే కదా అనుకోడు. వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవడానికి వాళ్ళు బుద్ధిమంతులు అయితే కదా ఇంకోటి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే అంటే ఏమీ పట్టించుకోవద్దు. మీరు ఏమీ పట్టించుకోవద్దు. ఏంచేదంటే మీ క్షేమం కోరేవాళ్ళు మీరు ఏదైనా పొరపాటు చేస్తా అంటే మీ ఇంటికి వచ్చి ఏమండి పద్ధతి ఇది కాదు, అది ట్రూ ఫ్రెండ్ యొక్క లక్షణం. అది మీ పద్ధతి ఇది కాదు, మీరు ఇలా నడుచుకోండి, ఇలాగైతే నష్టపోతారు జీవితంలో. నైతికంగా కూడా దెబ్బ ఆర్థికంగా నైతికంగా దెబ్బతింటారు. మీ ఇంటికి వచ్చి మనుషులుగా చెప్తారు. అంతేకాని రోడ్డు మీద ఎవరు విమర్శించరు. రోడ్డు మీద విమర్శించే వాళ్ళు మీరు పట్టించుకోక్కర్లేదు. 190 విమర్శలు అసూయవల్ల వస్తాయి సమాజంలో. అంతేందుకు మీ అక్క చెల్లెళ్ళు కొంతమంది బాగుపడిపోయారు అనుకోండి, కొంతమంది బాగుపడలేదు అనుకోండి, ఆ బాగుపడిన వాళ్ళ మీద బాగు ఎవడైతే బాగుపడ్డారో వాళ్ళ మీద బాగు ఎవడైతే బాగు వాళ్ళకి అసూయ వచ్చాడు. ఎంచేదంటే అసూయ తొందరగా ఎందుకు వస్తుందంటే, అసూయ తొందరగా ఎందుకు వస్తుందంటే దానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. మనం షోడొకటి పెట్టుకోవాలంటే పెట్టుబడి పెట్టాలి, చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పెట్టుబడి పెట్టాలి, అసూయకి పెట్టుబడి పెట్టక్కర్లేదు. అంచేది మీరు కేవలము బాహ్య పరిస్థితులకి మీ జీవితానికి స్వాధీనం చేయకండి. అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణం వస్తుంది, పౌర్ణం వెళ్ళాక అమావాస్య వస్తుంది. రోజులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. మళ్ళీ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మీ దగ్గర మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంచేత ఈ బాహ్య పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. అంచేది మీరు బాహ్య విమర్శలకి మీ ఇంటికి వచ్చి ఏదన్నా కష్టకాలు చెప్తారని మీ శ్రేయస్సు కోరేవాళ్ళు. అందుకని రోడ్డు మీద ఎవరు విమర్శించరు. అంటే బాహ్య పరిస్థితులకి ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, బాహ్య పరిస్థితులకి ఎప్పుడు స్వాధీనం కావద్దు. ఒకసారి మనకు అనుకూలంగా ఉంటాయి బాహ్య పరిస్థితులు, ఎప్పుడు అలా ఉండవు. మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ ఏమొస్తాయి, ఓసారి ఎదురుగాలి, ఓసారి వాలిగాలి. ఒకసారి మన పాలకులు వెళుతున్నాం అనుకోండి, చిన్నప్పుడు సైకిల్ తొక్కి వెళ్తా అంటే ఒకసారి వాలుగాలి వస్తుంది, ఒకసారి ఎదురుగాలి వస్తుంది. ఎదురుగాలి వెళ్తాం, ఎదురుగాలి వస్తుందని పాలకులు వెళ్తాం మాంటాం అప్పుడు స్లోగా వెళ్తాం. అలాగే ఇక్కడ కృష్ణుడు చెప్పిన మెయిన్ బోధ ఏంటంటే, బాహ్య పరిస్థితుల మీద ఎప్పుడు మీ బుద్ధికి స్వాధీనం చేయకుండా, ఎప్పుడు ఏ మనిషి జీవితంలో ఒక రకంగా ఉండదు. ఇవాళ లాలబోధి శాస్త్రి జయంతి, మహాత్మా గాంధీ ఇద్దరు ఒకే రోజున పుట్టారు, ఇద్దరు మహాత్ములే. మహాత్మా గాంధీ ఇవాళ 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జన్మించిన రోజు, లాల్ బహదూర్ శాస్త్రి జన్మించిన రోజు. లాల్ బహదూర్ మహాత్మా గాంధీ కంటే గొప్పవాడు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఏమీ అంటుకోలేదు, ఆయన ఎక్కడ ఏ పదవుల్లోకి వెళ్ళలేదు. ఎవరు అది? గాంధీ గారి కంటే శాస్త్రి గొప్పవాడు అని ఎందుకంటున్నారంటే, ఈయన అన్ని ఆకర్షణ మధ్యలోంచి ఆయన దూరంగా ఉన్నాడు ప్రతిదానికి. ఎవడు? గాంధీ గారు. శాస్త్రి గారు ఎలా కాదు, అన్ని ఆకర్షణ మధ్యన ఉండి ఎక్కడ దేనికి లోను కాలేదు వాడు శాస్త్రి. అలా గాంధీ గారు దూరంగా ఉన్నాడు, అసలు ఆయనకేం పదవలేదు ఏమి లేదు. అయ్యి మనం దూరంగా ఉంటాం మంచిది, దగ్గర ఉంటే ఎలా ఉంటుందని దూరంగా ఉన్నాడు ఈయన. అసలు ఎక్కడ దూరంగా లేడు. ఎవడు శాస్త్రి? అన్ని పదవులు చేశాడు, ఎక్కడ మసి లేకుండా మైలు పడకుండా బయటకు వచ్చాడు వాడు శాస్త్రి. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు ఆడు చేతులతో నడిచినే ఎక్కడ ఒక పైసకు అక్కూర్చి పడలేదు వాడు లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ గారు చేతుల మీద 1000 కోట్లు కాదు కదా, 1000 పైసలు కూడా నడవలేదు అని ఎప్పుడు దూరంగా ఉన్నాడు. అంటే మనం ఆ జోలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు దూరంగానే ఉన్నాడు, అలా కాదు శాస్త్రి గారు, అలా కాదు. 1000 కోట్లు మధ్యలో ఉన్నాడు, ఒక పైస ఎక్కడ కక్కిర్తి పడలేదు. ఆయన చనిపోయేటప్పటికీ ఆయన బాధ్యత తినటానికి తిండి లేదు, ఉండటానికి నీళ్ళు లేదు. 2 సంవత్సరాలు హోమ్ మినిస్టర్ చేశాడు, 2 సంవత్సరాలు రైల్వే మినిస్టర్ చేశాడు, ఇంకో 2 సంవత్సరాలు ఏదో చేశాడు, ప్రైమ్ మినిస్టర్ చేశాడు, ఉత్తరప్రదేశ్లో 10 ఏళ్ళు హోమ్ మినిస్టర్ చేశాడు, పదవి లేకుండా ఎప్పుడు లేడు, ఎప్పుడు ఏది ఏమీ ఆశించకుండా చేశాడు. అంటే అన్ని ఆకర్షణను ఎదురుకుండా ఉండి కూడా ఇప్పుడు దేనికి అట్రాక్ట్ అయ్యాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఏమీ ఆడంబరం లేదు, ఎక్కడ ఆడంబరం జీవు ఒక మాటలో కానీ జీవితంలో కానీ ఎక్కడ లేదు. మొగల సరాయి జంక్షన్ చూడండి, ఇప్పుడు మన కాశీ దగ్గర మొగల సరాయిన జంక్షన్, పెద్ద జంక్షన్ ఉంది. ఆ మొగల సరాయిని మొగల సరాయికి కాశీకి అంటే మధ్యన గంగానది అడ్డు, పెద్ద జంక్షన్ అది మొగల సరాయి. ఆ ఊరు అనేది రైల్వే జంక్షన్ ఉంది అక్కడ, కాశీకి బాగా దగ్గర. ఆయన ఎక్కువ కాశీలోనే చదువుకున్నాడు, ఆయన బహు భేదవాడు కానీ చదువు అంటే ఇష్టం, అలాగే కష్టపడి చదువుకున్నాడు. ఏదైనా కాలం ఉందనుకోండి మధ్యలో ఆ బలకట్టుడికి డబ్బులు ఇవ్వకుండా కాలం ఇది చేసుకుని నడిపేవాడు. బలకట్టుడికి డబ్బులు లేకపోతే ఏదో గోచి పెట్టుకుని కాలు వీధేసి మళ్ళీ కాలు వీధాక బట్టలు తొడుక్కునేవాడు, అలా కష్టపడి బల్ల కట్టుకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో అంత భేదతనం అనిపించి, అంత భేదతనం అనిపించినా అంత ధనం వచ్చినా ఎప్పుడు అట్రాక్ట్ కాలేదు దేనికి. ఇప్పటికే జీతం డబ్బులు తప్పించి దేనికి అట్రాక్ట్ కాలేదు. ఆ జీతం అయినా ఎందుకంటే పొట్టకోవచ్చు. నెహ్రూ గారు మే నెలలో చచ్చిపోయాడు, మే నెల ఎండింగ్లో ఎక్కడో ఇది జూన్లోనూ లండన్ వెళ్ళాలి, ఇది కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. మార్చి నెలలో శాస్త్రి గారిని ఇంటికి రమ్మని ఒకసారి, శాస్త్రి గారు నేను అక్కడనే పని చేయలేకపోతున్నాను, నాకు వయసు వచ్చింది, నాకు కొంచెం మీరు నాకు నమ్మదగిన మనిషి, మీరు నాకు కూడా రావాలన్నాడు. రావాలంటే వస్తాను, మీరు రమ్మంటే రానని అనకూడదు కదా, వస్తా అన్నాడు శాస్త్రి గారు. ఆఖరిని అన్నా అంటే దీనికి ఏమన్నా మీరు లండన్లో చలి ఎక్కువ ఉంటుంది, మరి మీకు కోట్ ఉందా అన్నాడు నెహ్రూ గారు. కోట్ ఏమి లేదంటే చొక్కాలు ఉన్నాయి, కుట్టించుకుంటాను కోట్ అన్నాడు వాడు శాస్త్రి. ఇప్పుడు లండన్ ప్రయాణం పెడుతున్నారు కాబట్టి కోటి కుట్టించుకోవాలి, ప్రస్తుతం లేదని కుట్టించుకుంటాను. ఆ మే నెల వచ్చేప్పుడు చచ్చేపడింది మే నెల ఆయన. ఎవరికి లండన్ వెళ్ళకుండా నెహ్రూ గారు చచ్చిపోయాడు చడన గారు. అంటే వీళ్ళు శాస్త్రి గారి జన్మదినోత్సవం, గాంధీ గారి జన్మదినోత్సవం, ఆయన అన్ని భోగాలు ఇద్దరికి తేడా ఏంటంటే భోగాల జోలికి వెళ్ళలేదునా, ఈయన అన్ని భోగాలు మధ్యన ఉండి ఎక్కడ వికారం లేకుండా ఉన్నాడు. అంటే ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ ఆకర్షణకి లోని కాకుండా ఉన్నాడు వాడి శాస్త్రి. ఒక రకంగా గాంధీ కంటే గ్రేట్, ఒక రకంగా గాంధీ కంటే గ్రేట్. ఇద్దరు భర్తలే ఇవాళ అక్టోబర్ 2 ఇద్దరికి భర్తలే, శాస్త్రి గారికి గాంధీ గారికి. ఈ అక్టోబర్ 2 జనవరి 26 దీనికి సర్వసాధారణంగా సెలవు లేకపోయిన సంస్థలు కూడా 2 రోజులు ఇస్తాయి. జనవరి 26 అక్టోబర్ 2 సెలవు లేకపోయిన సంస్థలు కూడా 2 రోజులు సెలవులు ఇస్తాయి. ఇది మీకు ఈ తిలక్ గారి వివేకానంద గారికి ఇష్టమైన శ్లోకం చెప్పాను. అలా తిలక్ గారు ఒకరున్నారు, అంటే వివేకానంద వాళ్ళ ఇంటికాడ 4 రోజులు గెస్ట్ కింద ఉన్నాడు. ఎవరు ఇంటికాడ? తిలక్ గారి ఇంటికాడ. ఈయనేమో సన్యాసి అని రాజకీయ నాయకుడు. గాంధీ గారికి ముందు ఆయన పెద్ద నాయకుడు మన ఇండియా మొత్తానికి. ఎవరు? నేను తిలక్ గారి ఇంటికి వెళ్ళాను, బోనా వెళ్ళినప్పుడు వాళ్ళ మనవల్ని పలకరించాను, మనవడితో అరగంట మాట్లాడాను, వాళ్ళ కుటుంబం చరిత్ర కొంతమంది చెప్పారు. వాళ్ళు సామాన్య జీవితం ఏదో ప్రెస్ ఉందో పేపర్లు ఉన్న వాళ్ళకి ఏదో ప్రెస్లో పని చేసుకుంటూ నడుస్తున్నారు, కానీ వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదు. మా తాతగారు ఇంత కష్టపడ్డాడు, ఇంత మరి చాలా కష్టపడ్డాడు ఆయన జీవితం అంతా సర్వస్వం, మరి మనకేం పదవులు లేవని అనుకోవట్లేదు. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడంటే, మా తండ్రి గారు కష్టపడి ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చారు, ఈ రోషాయ ముఖ్యమంత్రి అంటే ఆడు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఏమైనా ఎమ్మెల్యేలు నెగ్గించారా, మా నాన్నగారు నెగ్గించారు, వీళ్ళు పదవులు అనిపిస్తున్నారు అని ఆడు అంటున్నాడు. కొబ్బరి చెట్టు మా వాళ్ళ నాన్నగారు కొబ్బరి చెట్టు ఇస్తే కాయలన్నీ ఆళ్ళే తినేయాలంటే ఎలా? మరి నాకు జగన్ తిలక్ గారి మనవాడితో నేను గంట మాట్లాడాను ఫోనాలు, అసలు ఈ గొడవ రాజకీయ వాసన కూడా లేదండి. వాళ్ళకి ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్సీ కావాలని అసలు ఏం కోరికలు, మామూలు జీవితాలు ఆ పత్రిక నడుపుకుంటారు, మామూలు జీవితాలు గడుపుతున్నారు. ఇప్పుడు మనందరూ ఎలా ఉన్నా వాళ్ళే ఉన్నారు, కానీ మన తాత దేశాని కోసం ఎంత కష్టపడ్డాడు. మేకర్ ఆఫ్ మోడ్రండి అని పేరు ఎవరికి? తిలక్ గారికి మేకర్ ఆఫ్ మోడర్న్ అండి పేరు. జీవితం అంతా సర్వస్వం, ఎక్కడా పిరిగితనం కనపడదు. ఇంకా వివేకానందలో ఎక్కడన్నా పిరిగితనం ఉండదు, కానీ ఎవరికి? తిలక్ గారికి ఏమీ పిరిగితనం లేదు. ఇంకా వివేకానంద సన్యాసి, ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. ఎవరికి? తిలక్ గారికి. గొప్ప వీరుడు, మన అంత వీరత్వం ఇండియాలో ఎవరికి లేదు. నా మీద ఆకాశం వచ్చి ఒక గోడని తిలక్ గారి ఇంటికి చూపించాడు, మనవడు చూపించాడు కొన్ని వాక్యాలు. నా మీద వచ్చి ఆకాశం పడిపోతే ఆకాశాన్ని కింద పడేసి నా కాళ్ళ కింద చొక్కి నా పని నేను చేస్తాడు తిలక్ వాడు. తిలక్ పైన ఆకాశం వచ్చి నా తల మీద పడిపోతే దానికి కింద పడేసి దేన్ని ఆకాశాన్ని కాళ్ళతో చొక్కి నేను చేసి పని మానన్నాడు వాడు లోకమాన్య బాలగంగాధర తిలక్. ఇప్పుడు ఈ ట్రైన్ అదే కదా, ఇప్పుడు విశాఖపట్నం నుంచి బాంబే వెళ్తాను కదా లోకమాన్య, విశాఖపట్నం నుంచి బాంబే ఇప్పుడు కొత్త ట్రైన్ వెళ్తుంది కదా రోజు, దాని పేరు లోకమాన్య. ఏంటది అది? తిలక్ గారి పేరు. అది అక్కడ ఉత్తరప్రదేశ్లో చాలా ట్రైన్కి పేరు పెట్టారు. వాళ్ళకి ఏం అక్కర్లేదు పనే, ఈ పని వల్ల మనకు ఏమైనా లాభం పొందుతాం లేదా అనే సమస్య లేదు అసలు వాళ్ళకి. తిలక్ గారంత గొప్ప పండితులు కాదు వివేకానంద. ఆయన సాన్స్క్రిట్లో, లెక్కల్లో, చాలా సబ్జెక్టుల్లో, లాలో చాలా పెద్దవాడు ఆయన. ఎవరు అబ్బాయి వివేకానంద కూడా సరిపోవడానికి చాలా పెద్దవాడు. తిలక్ గారి ఇంటికాడ నాలుగు రోజులు అతిథిగా కూడా ఉన్నాడు వివేకానంద. చాలా తిలక్ గారు అంటే చాలా పెద్దవాడు. అది మహాసముద్రం ఆయన. ఏంటది ఒక మన కాలువ లాంటి చెరువులో బోజులు ఉంటాయి కూడా, మన చేలగట్లు ఉన్న బోజులు అంటాడు, కాలం అంటాడు, మన గోదావరి నది నరసాపురం దగ్గర నదులు అంటాడు, సముద్రం వాడు. వాడు పక్కన కూర్చుంటే మనం సముద్రం ఒడ్డున కూర్చుంటాం, బహుముఖ మేధావు. వాడికి తెలియని బ్రాంచ్ లేదు. ఎస్ట్రానమీ తెలుసు, ఎస్ట్రాలజీ తెలుసు, మ్యాథమెటిక్స్ తెలుసు, పొలిటికల్ సైన్స్ తెలుసు. మరి తర్వాత సాంస్క్రిట్లో మహాపండితులు, భగవద్గీతకి 1800 పేజీల వ్యాఖ్యానం రాశాడు. అదే ఇప్పుడు గాంధీ గారి కిలకి నేర్చుకున్న సంస్కృతం. ఇది నేర్చుకున్న సంస్కృతం. వాళ్ళు పుట్టుకతోట మేధావులు. ఎవరు? తిలక్ గారు. వాళ్ళు స్వరాజ్ ఈజ్ మై బర్త్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్. జీవితం పొడుగున సాక్రిఫైస్ అండ్ సఫరింగ్. సుఖం ఎలా ఉంటుందో తెలియదు. సాక్రిఫైస్ అండ్ సఫరింగ్, సాక్రిఫైస్ అండ్ సఫరింగ్. ఆయన జైల్లో ఉండగా, 6 ఏళ్ళు జైల్లో ఉండగా భార్య చనిపోతే నేను ఇంటికెళ్ళి చూసి వస్తాను, నా పిటిషన్ కూడా పెట్టలేదు గవర్నమెంట్కి. పోతే ఇంకే 2-3 తెలియదు ఆయనకి. సాక్రిఫైస్ అండ్ సఫరింగ్, సాక్రిఫైస్ అండ్ సఫరింగ్, అది 3వ వాక్యం తెలియదు ఆయనకి. ఆయనకి 3 కొడుకులు, 3 కొడుకులు లేదా బ్రహ్మచారులే పెళ్లి చేసుకుని ఒకడే పెళ్లి చేసుకున్నాడని వాడు కొడుకునే అని చెప్పాడు పాప మనవడు. ఒకడే పెళ్లి చేసుకున్నా అంట. ఈ 3 కొడుకులు కలిసి ఉత్తరం రాశారు, అమ్మ చచ్చిపోయిందని. ఆయన తిరిగి సమాధానం లెటర్ చూపించాడు అన్న. అమ్మ చచ్చిపోతే మీరు మీ మీకు అమ్మ చేసి నేను ఇంటికి వచ్చాక అమ్మ చేసే పనిని మీకు చేసి పెడతా అన్నాడట. వాడు తెలక అమ్మ చచ్చిపోయింది, అమ్మ మీకు ఏదో పని చేసి పెడుతుంది, నేను ఇంటికి వచ్చాక అమ్మ చేసి పని నేను చేస్తాను, మీరు బెంగ పెట్టుకోవద్దని. వాడి సత్య లోకమాన బాలకంగా చరిత్ర కొన్ని వాక్యాలు చూస్తాండి, ఒళ్ళు చదివించిపోయింది. ఆ కృష్ణుడు చెప్పిన తత్వం తాయంలో ఉంది. 1800 పేజీలు తిలక్ గీతారహస్యం రాశాడు. అంత పాండిత్యం మన గాంధీ గారికి వివేకానందకి లేదు. ఇక్కడ సముద్రులు వాళ్ళు అంటే మనం దిగితే ఇంకా లోతు దొరకరు. మనకు దిగితే దిగకూడదు కానీ దిగితే దానికి అంతు లేదు లోతుకి. ఆయన శ్లోకాన్ని మెచ్చుకున్నాడు. అందుకే మీకు ఇది చదివిస్తున్నాను. కర్మణ్యేవాధికారస్తే ఆయనకి ఫేవరెట్ శ్లోకం ఇది. ఎవరికి తిలక్ గారికి చాలా ఇష్టమైనది. ఆయన గుండెల్లో మోసాడు ఇది. కర్మణ్యేవాధికారస్తే ఆయనకి 700 శ్లోకాల్లో ఫేవరెట్ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా చే సంగోస్త్వ అకర్మణే. కర్మణ్యేవాధికారస్తే ఇది ఆయనకి జీర్ణ రక్తంలో జీర్ణం చేసుకున్నాడు. ఇంకా రాత్రి పాడి ఇదే మంత్రం ఆయనకి. ఆయన రక్తంలో జీర్ణం అయిపోయింది, రక్తంలో కలిసిపోయింది బ్లడ్. మనం ఒక మాట వింటాం వేరు, ఆ మాట మనం ఆ మాట మనకి రక్తంలో కలవటం వేరు, బ్లడ్లో కలవటం వేరు. ఓ మాట వింటాం వేరు, అది మన బ్లడ్లో కలవటం వేరు. నువ్వు చాకిరీతే పనికొస్తావు. కొంతమంది అంటారు ఇంట్లో బోళం చాకరీ చేస్తున్నావు ఒకళ్ళు గుర్తించరంటారు. గుర్తించకపోయినా గుర్తించినా నువ్వు చాకరీకి పనికొస్తావు. ఇంకా మనిషి అంతకంటే చేసేది ఏమి లేదు. నువ్వు చాకరీ విడిచిపెట్టకు, అంటే పని విడిచిపెట్టద్దు. నిన్ను చూసి మెచ్చుకుంటారా మెచ్చుకోరు? నిన్ను నీ పని చూసి కొంతమంది అంటూ ఉంటారు చాకరీ చేస్తున్నానండి, ఎవరో మెచ్చుకోరంటారు. ఎవరో మెచ్చుకుంటారు? వాళ్ళ బుద్ధులు చిన్న అయినప్పుడు అలా కొంతమందికి వర్డ్ ఆఫ్ ఎప్రిషియేషన్ ఉండదమ్మా. అదే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనుషులు అంతే. ఆ హ్యూమన్ నేచర్ మీ వాళ్ళు ఏమైనా దేవతలా? అది కాదు, మీరు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళు ఏమైనా దేవతలాళ్ళు? వాళ్ళు మన శరీరాన్ని స్కానింగ్ ఎలా చూస్తారో వాళ్ళు మనసును స్కానింగ్ చేస్తే చాలామంది మనుషులు కూలిపోయి ఉంటారు. మన శరీరాన్ని స్కానింగ్ చేస్తారు కదా, రోగాలు ఏమున్నాయో లేదో. అలాగే మీరు మనస్సును స్కానింగ్ చేసి యంత్రాలు ఉంటే లోపల శుభ్రంగా కూలిపోయి ఉంటారండి చాలామంది. నువ్వు గుర్తింపులు అనవసరం నీకు. నిన్ను గుర్తించి నీకేదో వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారని, నీకేదో సర్టిఫికేట్ ఇస్తారని కనిపెట్టుకు ఉండకు. వాళ్ళు ఏం మెచ్చుకోవటాలని నువ్వు ఇంట్లో చేసే పని కానీ సమాజపరంగా చేసే పని నువ్వు మానకు. నువ్వు మానద్దు అంటే నీ చేతిలో నీకు ఆరోగ్యం బాగుందని చెప్పు, నీ చేతిలో పని నువ్వు చేసేం. వాళ్ళు మనల్ని ఏం మెచ్చుకోవటలేదు, గుర్తింపులు లేవు, ఏమి లేదు, ఒక ఎప్రిషియేషన్ లేదు, అనవసరమే కదే. మనుషులు అటువంటి వాళ్ళు, మనుషులు అటమ్మా. ఆ హ్యూమన్ నేచర్ అటువంటిది. నువ్వేదో మంచి చేసావని అందరూ సంతోషిస్తారనుకోకుండా మంచి చేసిన చిట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం అక్కర్లేదు, నూటికి 100 రూపాయలు ఈ గ్రామాలు, ఏ గ్రామానికి సరే ఈ గ్రామానికి ఉపయోగపడి పని చేయండి. మిమ్మల్ని చిట్టి వాళ్ళు 150 మంది ఉంటారు. ఈ చిట్లన్నీ నేను పడ్డానని చెప్పాడు కాటన్ ధర. కాటన్ ధర అట్టిపొలి తినేది, అట్టిపొలిని తిని ఆనకట్టు కడితే అందరి చేత చిట్లు తిన్నానని చెప్పాడు. మనం ఏదో ఏదో విగ్రహాలు పెడుతున్నాం, అవి పెడుతున్నాం. ఇంటికాడి పెళ్ళంతో సహా అందరూ చిట్లు ఉంటారు. ఆ పెళ్ళాన్ని పుట్టింటికి వెళ్ళమంటే వెళ్ళదంట. అది లండన్ పుట్టేది బాబు. నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, ఎక్కడ ఉండి బాధపడటం కానీ నువ్వు పుట్టింటికి వెళ్ళి తిట్టడం మానదంట, పుట్టింటికి వెళ్ళదంట. పుట్టింటికి వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళదంట. తిట్టడం మానదా, పుట్టింటికి వెళ్ళదు. ఇంకెలాగా అలా పడ్డానని చెప్పాడు. 90 పాపం అలా తిట్లన్నీ పడి 96 ఏళ్ళు బతికాడు. రిటైర్ అయ్యి వెళ్ళిపోయాక ఆడు రాశాడు ఈ చెట్లు అన్నీ ఎలా ఉంటాయో. అంటే లోకం అది, మనం ఇంకా దాని గురించి బాధపడకూడదు. లోకం అటువంటి మన పని అదే మనం చూసుకోవటం. అంటే ఇక్కడ తిలక్ గారి భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, మెచ్చుకుంటున్నారా మెచ్చుకోలేదా అది అనవసరం. నీకు నీకు మెచ్చుకుంటారా, నువ్వు మంచి పని చేస్తే లోకం మెచ్చుకుంటారా అనేది అంటే నీకు లోకం సంబంధించిన తెలివి లేదని అర్థం. నువ్వేదైనా మంచి పని చేస్తే ఇంట్లో వాళ్ళు లోకం వాళ్ళు మెచ్చుకుంటారని అనుకుంటే మీకు సన్మానాలు చేస్తారా వద్దే, సన్మానాల కోసం కానీ చెప్పులు పెట్టి కొట్టలేదని సంతోషించండి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మీకు ఊళ్ళో వాళ్ళు సన్మానం చేస్తారనుకోకండి, చెప్పులు తీసుకొచ్చి కొట్టలేదని సంతోషించండి. అది అలా గ్రామాలు అన్నీ అంతే. సన్మానం మాట వదిలేదు, మిమ్మల్ని వచ్చి కొట్టలేదు కదా సంతోషించండి. అయితే ఇక్కడ తిలక కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చాకరీకి పనికొస్తావు, గుర్తింపులు నీకు అనవసరం, గుర్తిస్తారా లేదా అదంతా నీకు అనవసరం. నీ డ్యూటీకి నువ్వు చేసే పని భగవంతుడు చూస్తున్నాడు కదా. నీకు మోక్షం ఇచ్చేది ఎవరు, భగవంతుడు. ఆత్మజ్ఞానం ఇచ్చేవాడు ఎవడు, భగవంతుడు. నిర్వాణ సుఖం ఇచ్చేవాడు ఎవడు, భగవంతుడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను ఏ కుటుంబంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, నువ్వు ఎక్కడ జన్మించాలి, ఏ లోకంలోకి వెళ్ళాలి, ఎంతకాలం ఉండాలి, మళ్ళీ ఏ జన్మలోకి రావాలి అని నిర్ణయించాడు ఎవడు, భగవంతుడు. నీకు ఈ మెచ్చుకునే వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, తిట్టి వాళ్ళకి అహంకారం ఉంటుంది, మెచ్చుకునే వాళ్ళకి అహంకారం ఉంటుంది. మీరు ఇతరుల అహంకారం మీద నిలబడి ఎంతకాలం బతుకుతారు. కానీ ఈ పేరెంటాల మీద ఆధారపడి ఎంతకాలం బతుకుతారు. నువ్వు చాకరీకి పని వస్తావు, చాకరీకి పనికి వస్తావు, ఆ కష్టపడి పని చేసినప్పుడు నువ్వు అనుకున్న ఫలితం వస్తుంది లేకపోతే రాదు. నువ్వు దాని మీద నీకు అధికారం లేదు. నువ్వు కష్టపడి చేస్తావు, నువ్వు నీకు ఆ ఫలితం రావచ్చు రాకపోవచ్చు, నీకు దాని మీద అధికారం లేదు. దాని మీద అధికారం భగవంతుడిది. కొంతమంది తక్కువ పని చేసి ఎక్కువ లాభం సంపాదిస్తారు, కొంతమంది ఇక ఎంత కష్టపడ్డా ఆ గురికి బెత్తిరి తోకనట్టు అలాగే ఉంటారు, కష్టపడతారు పాపం. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారంటే, ఇంత కష్టపడ్డారు వీళ్ళు ఇలా ఉన్నారంటే అనుకుంటాం మనం. దీనికి పూర్వజన్మలకి సంబంధం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగితే అన్నీ నశించిపోతాయి, కానీ కర్తృత్వ బుద్ధుడిని మీరు చేస్తే కర్తృత్వ బుద్ధి నశించకపోతే ఈవేళ మీరు చేసి ఈ జన్మలో మీరు చేసిన దోషం 100 జన్మల తర్వాత వచ్చి అంటుకుంటుంది. ఏ జన్మలో కనెక్షన్ ఇవ్వాలి, ఆ రైలు ఇంజిన్కి ఏ పెట్టి ఎక్కడ తగిలించాలి, ఏ జన్మలో ఇవ్వాలి, వీళ్ళకి అనుభవం ఎప్పుడు ఇవ్వాలి. మీకు చెప్పాను కదా, ఉరి తీసేవాడు ఎంత కఠినంగా ఉంటాడు. మీకు కర్మ ఫలాత్మ కర్మ ఫలితం మీరు చేసిన కర్మకి ఫలితాన్ని తీసుకొచ్చి అంటగట్టే దేవుడు కూడా ఆ టైంలో అంత కఠినంగా ఉంటాడు. ఓ ద్రౌపది, నువ్వు నా భక్తురాలు, అంచేత నీకు ఏదో కొన్ని మంచి మార్కులు వేయాలి అని నిగ్రహించుకున్నా. ఆ కర్మ ఫలితం ఇచ్చేసి జరుగుతాను, కానీ కర్మ ఫలితం ఇవ్వకుండా నన్ను నేను ఆపు చేసుకోలేను. ద్రౌపది, నేను కంట్రోల్ చేసి నా భక్తురాలు కొంచెం కర్మ ఫలితం తగ్గిందామని అనుకున్నా, ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలన్నాడు భగవంతుడు. ఇంకేం చెబుతాం మనం. గురి తీసేవాడు ఎలా ఉంటాడో కర్మ ఫలితాన్ని కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మేము అలాగే ఉంటాం అన్నాడు కృష్ణుడు. ద్రౌపదితోడు చెప్పిన సమాధానం, గురి తీసేవాడు మనం ఉరి తీయగలవా, అడు గురి తీసినప్పుడు ఈ పీకి నొప్పెట్టి కొట్టుకుంటాడు, చచ్చిపోయినప్పుడు కొట్టుకుంటాడు. ఆ కొట్టుకున్నప్పుడు కూడా మనం ఉరి తీస్తే జాలి పడితే తీరాడు కదా. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళని జీతాలు తీసుకొస్తారు. వాళ్ళకి అది మనం డబ్బు ఇచ్చినా మనం తీయలేం, వాడికి ఇచ్చిన డబ్బు మనకి ఇచ్చినా మనం ఉరి తీయలేం. ఉరి తీసేవాడు ఆ ఉరి తీసే క్షణంలో ఎలా ఉంటాడో కర్మ ఫలితాన్ని అంటగట్టేటప్పుడు మేము కూడా అలాగే ఉంటాము. ద్రౌపది, నీ మీద ఎంత ఇష్టం ఉన్నా తప్పదు. అయ్యా మేము కంట్రోల్ చేసుకోవాలి ద్రౌపది మా భక్తురాలని అనుకున్నాం, ద్రౌపది నన్ను నేను కంట్రోల్ చేసుకుందామని అనుకున్నాను, నేను చేసుకోలేను. ఒకసారి చూడండి, మనం జాగ్రత్తగా మాట్లాడదామన్నా పొరపాటు మాటలు వస్తూ ఉంటాయి. అలాగే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ద్రౌపది. అయితే ఫలితం అనేది పూర్వజన్మ, ఇప్పుడు గోడలో కింద గోడలో అటుకుని గోడలో అడుగునున్న ఇటుకలు కనపడవు. అలాగే పూర్వ ఈ దీనికి ఈ జన్మకి బేస్మెంట్ పూర్వజన్మలు. అయితే పూర్వజన్మలు మనకు కనపడవు. ఆ సంఘటన అలా ఎందుకు జరిగింది, ఈ సంఘటన ఎలా ఎందుకు జరిగింది అనుకుంటూ ఉంటాం. ఇటువంటి గొడవలకు అసలు రమణ మహర్షి గారు ఏమీ ఆశ్చర్యపోరు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పిన ఆయనకి ఏమనిపించదు. అలా జరగవలసి ఉంది కాబట్టి జరిగింది అంటారు అంతే. అలా జరగవలసి ఉంది కాబట్టి ఇంకా దానికి విమర్శలు ఏమి ఉండవు. ఆయన ఒకటే ఆటం బాంబు, అలా జరగవలసి ఉంది జరిగింది అంతే. దీనికి అలా ఎందుకు జరిగిందంటే పూర్వజన్మలకి దీనికి సంబంధం ఉంటుంది. ఈ జన్మలో కారణం కనిపించవచ్చు, ఈ జన్మలో కారణం కనిపించ ఆ భగవంతుడు రిజల్ట్ ఏ జన్మలో ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, ఎక్కడ ఇస్తాడో, ఎలాగ ఇస్తాడో అది నిర్ణయిస్తాడు. జడ్జిమెంట్ ఆయన అంచేది. నువ్వు ఏంటి ఇలా మంచి పని చేయొచ్చు, మాకేం ఫలితం రాలేదంటే వాళ్ళేం పెద్ద మంచి పనులు చేయకపోయిన వాళ్ళకి ఫలితాలు వచ్చేస్తున్నాయి, ఇలా అనుకోవద్దు, ఇలా అనుకోవద్దు. ఫలితం నీ చేతిలో లేదు, నీ చేతిలో లేని పని గురించి నువ్వు తలకాయ పోటు తెచ్చుకోవద్దు. నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేసి వదిలేదు. నీకు అనుకూలమైన రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేము. అది అసలు కారణం ఇక్కడ చెబుతున్నాడు. ఈ శ్లోకం అర్థమైతే మీకు ఎవరికి దుఃఖం రాదు. మీకు ఎవరికి దుఃఖం రమ్మంటే మీ ఇంటికి రాదు, మీ సరిహద్దులోకి రాదు. అందరూ మేము బెంగెట్టుకున్నాము, బెంగెట్టుకున్నాం, ఇదే గొడవ కదా, మేము బెంగెట్టుకున్నాము, బెంగెట్టుకున్నాను, బెంగెట్టుకున్నాను. ఇంకా బెంగలు ఉండవు. ఏంటది ఇంకా బెంగలు పెట్టుకోవటం ఉండదు. ఈ శ్లోకం అర్థమైంది. మా కర్మఫల హేతుర్భూహం. కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు. అంటే కర్మఫలానికి నువ్వు కారణం అనుకుంటే దుఃఖం, మనిషి కూడా నీడ ఎలా వస్తుందో నీకు కూడా దుఃఖం వచ్చేస్తుంది. పని చేసి మర్చిపో, నేను అది నా వల్ల అయింది, ఇది నా వల్ల అయింది, ఈ పని ఇలాగ ఇలా అవుతుంది అనుకోలేదు, ఇలా పాడైపోయింది, అది నీ చేతిలో లేదు. నీ చేతిలో లేని దానికి నువ్వు కారణం అనుకుంటే దుఃఖం రాక ఏం చేస్తుంది నీకు? ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పిన పాయింట్. ఈ దుఃఖం దగ్గర అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఎలా ఉన్నా దుఃఖం రాదు మీకు. అదే మీ దుఃఖం అనేది మీ ఇంటికి రాదు. అసలు మీ ఒంటికి కాదు, ఇంటికి కూడా రాదు. అదే కర్మఫలానికి అని దానికి నేనే కారణం, దీనికి నేనే కారణం, అది అలా జరిగింది అని దానికి. నువ్వు మంచిగా చేస్తే ఒకసారి చెడ్డ ఎదురు రావచ్చు, మంచిగా చేసినా చెడ్డ ఎదురు రావచ్చు. అంచేది నువ్వు ఆ కర్మఫలానికి ఏదో ఏసుక్రీస్తు చెప్పినట్టు ఉంటుంది. ఏసుక్రీస్తు ఆవిడకు కళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాడికి, ఆడి తర్వాత శుభ్రంగా పాడైపోయాడు. పాడైపోతే ఏసు పూర్వమే బాగుండేవాడు, నీ కళ్ళు లేనప్పుడు, గుడ్డిగాడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏంటి ఇలా పాడైపోయి ఉంటే, నేను పాడైపోవడానికి మీరే కారణం అన్నాడు ఏసుక్రీస్తు. నాకు కళ్ళు లేనప్పుడు అలా శుభ్రంగా ఒకసారి పడి ఉండేవాడిని, యహోవా అనుకుని కళ్ళు వచ్చినాయి. ఓహో, లోకంలో ఎన్ని భోగాలు ఉన్నాయని నాకు అర్థమైంది. ఆ భోగాలన్నీ అనిపించేశాను, కనిపే లోపల మనసు కనిపెట్టుకుందేమో, భోగాలన్నీ అనిపించేస్తే శుభ్రంగా పాడైపోయాను, శారీరకంగా శుష్కించిపోయాను, మనసులో కుళ్ళిపోయాను. ఈ నాకు కళ్ళు లేనప్పుడే సుఖంగా ఉన్నాను, కళ్ళు ఇచ్చి మీరు నాకు కళ్ళు ఇవ్వటం వల్ల నాకు పాడైపోవడానికి కారణం అన్నాడు. దానికి చేసి ఏం చేస్తాడు, మంచిగా ఇచ్చాడు. వీడు పాడైపోతే యేసు ఏం చేస్తాడు అని చెప్పి నేనే కారణం యేసు అనుకుంటే ఆయనకి దుఃఖం వస్తుంది. వీడు ఏమంటున్నాడు, మీరు నేను పాడైపోవడానికి మీరే కారణం అంటాడు. యేసు అలా అనుకోడు, మన డ్యూటీ మనం చేసామనుకుంటాడు. కానీ యేసు కూడా అలా అనుకుంటే వాడికి కూడా దుఃఖం తప్పదు. అంచేత మీరు దీనికి నేను కారణం అంటే కర్మ ఫలానికి మీరు కారకులు అనుకున్నంత కాలం మీకు 1,000 కోట్లున్నా మీకు దుఃఖం వెంటాడుతుంది మిమ్మల్ని. అది అలా ఎందుకు జరిగింది, నాకు కారణం ఇది, నాకు ఇలా జరిగింది కారణమేమో, దానికి ఇది కారణమేమో. దీని ఫలితం అనేది నీ చేతిలో లేదు. ఫలితం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. భగవంతుడి చేతులు నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. భగవంతుడి చేతిలో పని గురించి నువ్వు ఆలోచించగా ఆలోచించడం నీకు ప్రయోజనం లేదు. అది నీ అందుబాటులో ఉన్న పని కాదు. ఆయన జడ్జిమెంట్ నువ్వు అంగీకరించవలసింది. అదే శరణాగతి అంటే, శరణాగతి అంటే నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, ప్రత్యేకంగా నాకు సొంత ఇష్టాలంటూ అవి ఇష్టాలంటూ ఏమి లేవు అని ఎవడైతే భగవంతుని పాదాలకి అంకితమయ్యాడు అదే శరణాగతి. వీడికి సొంత సంకల్పాలు ఉండవు. వీడికి సొంత సంకల్పం మేడలో కూర్చున్నా, మేడలో కూర్చోబెట్టినా ఆయన ఇష్టం, తాటాకింట్లో కూర్చోబెట్టినా ఆయన ఇష్టమే, ఏదైనా ఆయన ఇష్టమే, ఆయన సంకల్పమే మనసు. వీడి సొంత సంకల్పాలు ఉండవు, ఆయన సంకల్పమే ఈయన సంకల్పం. అంచేత నువ్వు కర్మఫలానికి నేను కారణం అనుకుంటే నువ్వు ఎంత పండితుడివైనా నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. సరే, దానికి నేను కారణం, దీనికి నేను కారణం, దానికి నేను కారణం ఇలా అనుకుంటున్నారనుకోండి, మీరు దుఃఖం మీకు కూడా వచ్చేస్తుంది. దేనికి మీరు కారణం కాదు, చాకరీకి ఒకటే మీకు కారణం. ఒకవేళ కర్మఫలానికి కారకుడు ఎవడో ఈశ్వరుడు. మీరేమనుకుంటున్నారు, నేను అనుకుంటున్నారు, అది అక్కడ ప్రారంభమవుతుంది దుఃఖం. నిజంగా మీరు కారకుడు అయితే మీకు దుఃఖం రాదు. ఈశ్వరుడు కారకుడు, మీరేమనుకుంటున్నారు, నేనే కారకుడిని అనుకుంటున్నా, అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం. కర్తు రాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. ఆ కర్తవుడు ఈశ్వరుడు, కర్తవుడు ఈశ్వరుడు. వీడికి వీడు రూపధారి గుణాలు ఉన్నవాడు. మనం అనుకుని ఈ కర్తవుడు అడుగు రూపం ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఒక నామం ఉంటుంది, గుణాలు ఉంటాయి. అసలు బ్రహ్మానికి గుణాలు ఉండవు, రూపం ఉండవు, అర్థాన్ని అసలు ఊహించలేదు. ఈ జీవుడు ఎంత నిజమో కర్త కూడా అంతే నిజం. అసలు పరబ్రహ్మానికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, నిర్గుణం నిరాకారం, దాన్ని ఊహించలేము మనం. అయితే ఆ నిర్గుణాన్ని మనం ఊహించడం కాబట్టి నిర్గుణమే మనకు సగుణంగా కనిపిస్తుంది, సాకారంగా కనిపిస్తుంది. అసలు బ్రహ్మం అదే, ఏది నిర్గుణం నిరాకారం. మన కాంప్రహెన్స్కి మన అండర్స్టాండింగ్ కదా అందదు, మనకు మన అండర్స్టాండింగ్ అందదు. ఇది కర్మలు, కర్మలు చేయటాలు, అనుభవించటాలు, ఈ జీవుడు, వీళ్ళందరూ ఎంత నిజమో సగుణ బ్రహ్మ మనకి కర్మఫలాన్ని ఇచ్చేవాడు కూడా అంతే నిజం. అసలు మాయ దాటి వెళితే ఇది దాటి వెళ్ళి అసలు బ్రహ్మం వేరే ఉన్నాడు, అసలు బ్రహ్మం వేరే ఉన్నాడు. నువ్వెంత నిజమో నీకు జడ్జిమెంట్ చెప్పేవాడు కూడా అంతే నిజం. అంచర్రా, కర్మఫలానికి కారణం ఎవడు, ఈశ్వరుడు. నువ్వేమనుకుంటున్నావు, నేనే అనుకుంటున్నావు, అంచే దుఃఖం వస్తాను. నిజంగా నువ్వే కారణం అనుకో, కర్మఫలానికి నీకు దుఃఖం రాదు. అసలు కర్మఫలానికి కారకుడు వేరే ఉన్నాడు, కర్మఫలానికి కారకుడు. చాలా విచిత్రంగా ఉంటాయి మనకి. ఒక అబ్బాయికి 10 ఎకరాలు ఉందని మనం పెళ్లి చేస్తాం. అబ్బాయికి ఎంత ఉంది పొలం, 10 ఎకరాలు. పోనీ చదువు తక్కువైనా పర్వాలేదు, 10 ఎకరాలు ఉన్నాయి కదా, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. అది బాగానే ఉంది కదా, రీజనబుల్గా ఉంది. పోనీ చదువు లేకపోయినా భయం, మనం పెళ్ళి అయిన తర్వాత కూడా 6 నెలలే 10 ఎకరాలు అమ్మేశాడు, అప్పులు తీర్చేసుకుంటాడు. ఏది ఇక్కడ వాడికి అంతకుముందే అప్పులు ఉన్నాయి, పెళ్లి కోసం అప్పులు బయటకు రానివ్వలేదు. నీకు అర్థమవుతుంది? ఇలాగ అనే కొన్ని 100,000 కోసం వేరు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఎకరాల మాట ఏమైంది? 10 ఎకరాలు ఉందని చేశాడు, 10 ఎకరాలు లేవు అయిపోయినాయి. వీడు అల్లుడికి ఇంకేం పైసలు రాదు. ఇప్పుడు వీడు ఏం చేయాలి? వీడు కర్త దానికి ఉందని, 10 ఎకరాలు ఉందనే చేశాడు. చివరికి అక్కడ జరిగిందంటే అనుకున్నది ఒకటి, అనుకున్నది అనుకున్నది మనం ఒంటి మీద ఉన్నది ఈశ్వరుడు చేస్తాడు. మరి అనుకున్నది ఒంటి మీద ఉన్నది తప్పదు. అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు, ఒంటి మీద జరగదు. ఒంటి మీద నిర్ణయం ఎవరు చేస్తాడు? వాడు. వాడికి 10 ఎకరాలు ఉన్నారో మనం చేసామండి, ఆలోచించాం చేశాం. తర్వాత వాడు ఆడికి 10-15 ఎకరాలు అప్పు ఉంది ఆడికి. ఈ 10 ఎకరాలు తీసేది పెళ్ళి అవగానే అమ్మేస్తాడు. వీడు అల్లుడికి చెప్పు, వీడు అమ్మ, వీడు అల్లుడికి చివరికి ఏం చేస్తాడంటే చెప్పలు చేతులు ఉన్నాయి కదా చెప్పలు ఇస్తానంటాడు. మీ అల్లుడికి చేతులు ఇచ్చాం కదా పొలాలు ఇవ్వకపోయినా చెప్పలు కూడా ఇస్తామంటాడు. ఇప్పుడు కర్మ ఫలానికి ఎవడు కారకంటే ఏం చెబుతాను? ప్రపంచంతా మాయ. ఏంటిది ప్రపంచంతా మాయ కదా, ఇల్యూషన్. ఏంటది ఇదంతా ఇల్యూషన్. ఏదైనా మీకు మంచి జరిగితే మంచి స్వప్నమే, ఏదైనా స్వప్నమే. మంచి జరిగితే మీకు మంచి జరుగుతుందంటే మంచి స్వప్నం, అదే అబద్ధమే. చెడ్డ జరుగుతుందంటే చెడ్డ స్వప్నం, అదే అబద్ధమే. చెడ్డ అబద్ధమే, మంచి అబద్ధమే, అన్నీ స్వప్నమే. చెడ్డ కూడా నిజం కాదు, అది స్వప్నమే. మీ ప్రారంభం బాగుందనుకోండి, అది స్వప్నమే, అది స్వప్నమే, అన్నీ స్వప్నమే. అంటే కర్మఫలానికి కారణం ఎవరు? ఈశ్వరుడు. నువ్వేమనుకుంటున్నావు? నేనే కారకుని అనుకుంటున్నావు. అలా అనుకున్నంత కాలం ఏ జీవుడికి దుఃఖం తప్పదు. అంటే మనకు కూడా దుఃఖం తప్పదు. ఇది ఫైనల్ అల్టిమేట్ జడ్జిమెంట్. ఇది అల్టిమేట్ ఫైనల్. ఇప్పుడు తెలిసిపోతాను కదా ఇక్కడ. అది నా వల్ల ఎలా జరిగిందండి, నేను అదే పొరపాటు చేయటం ఎలా జరిగింది అనుకుంటా ఉంటారు కదా. అవన్నీ అబద్ధాలు. నువ్వేదో మంచిగా చేసావు, ఒకసారి చెడ్డ దగ్గర రావచ్చు, మనం ఏం చెప్పలేము. అది అంటే కర్మఫలానికి కారకుడు ఎవరు? ఈశ్వరుడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేనే కారకుడు అనుకుంటున్నావు. అంటే అది ఇంకా దుఃఖం. నేను కానీ కోటి జన్మలు వచ్చితే ఈ సబ్జెక్ట్ నీకు అర్థం కాకపోతే, కోటి జన్మలు వస్తే నీకు దుఃఖం తప్పదు. 1,000,000,000 ఉన్నా, 100,000,000 ఉన్నా నీకు దుఃఖం తప్పదు. కర్మఫలానికి నువ్వు కారకుడు అయినప్పుడు నీకు డబ్బు మెటీరియల్ వెళ్తే ఎంత ఉన్నా నీకు దుఃఖం తప్పదు, అశాంతి తప్పదు. ఇప్పుడు మీరు బజార్లో దుఃఖం లేని స్థితిని కొనుక్కోలేరు కదా. బజార్లో మీరు భోగాలనిపించే వస్తువులు కొనుక్కుంటారు. దుఃఖాలు దుఃఖం లేని స్థితిని కొనుక్కోలేరు కదా. ఈ సత్సంగాలు దానికోసం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని దుఃఖం లేని స్థితికి తోలికెళ్తాను. అంతకంటే దీనికి ప్రయోజనం లేదు. ఇప్పుడు మేము చెప్పే మాట భగవంతుని చూడడం. మేము ఏదో చెబుతున్నాం, మేము చెప్పే మాట మటుకు భగవంతుడు చూడడు. ఆ మాట ఏ ప్రేరణ వల్ల చెబుతున్నాం? ఇప్పుడు లోపల ప్రేరణ లేకపోతే మాట రాదు, లోపల నుంచి ప్రేరణ లేకపోతే ఆలోచన రాదు. మాట ఏది, ఏ మాట దాని కాదు, లోపల ఏ ప్రేరణ వల్ల ఇతను ఈ మాట చెబుతున్నాడు దాన్ని అది చూస్తాడు భగవంతుడు. మాట మాయ, మాట అది మాట కాదు కదా. లోపల ఏ ప్రేరణ వల్ల ఆ మాట వస్తుంది? ఏదో లేదు సత్సంగాలు చెబుతుంది, లేదు బాగానే చెబుతుంది అనుకోవచ్చు. కానీ లోపల చెప్పేటప్పుడు తలంపి ఉంటుంది. అంటే మిమ్మల్ని ప్రేమించి చెబుతుందా, లేదా గౌరవం సంపాదించడానికి చెబుతుందా, ఏమో ఎందుకు చెబుతుందో అది అంతర్యామ. ఎవడు చూస్తాడు ఆ లోపల? పరమేశ్వరుడు ఎవరు? అంతర్యామ. వాడు చూస్తాడు. మనకు మార్కులు ఇచ్చేవాడు, నిర్వాణ సుఖం ఇచ్చేవాడు, ఆత్మసుఖం ఇచ్చేవాడు, ఆత్మశాంతిని ప్రసాదించేవాడు ఆవిడు. వాడు శాంతి లేని వాడికి సుఖం ఏది రామా? శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది రామా? మీకే శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో దారిద్ర్యం అనుభవించగలం కానీ మానసికంగా అశాంతి అనుభవించలేము. ఇంట్లో ఉన్న దారిద్ర్యం అనిపించగలం కానీ మనసులో ఉన్న అశాంతిని అనిపించలేము. అంటే కర్మఫలానికి నువ్వు కారణం అన్నంత కాలం దుఃఖం తప్పడం. కర్మఫలానికి నువ్వు కారకుడు కాదని నేను చెబుతున్నాను. అలాగని కర్మ పని చేయడం పట్ల విరక్తి పెట్టుకోవద్దు. అంటే నువ్వు చేసే మంచి పని ఎవరో గుర్తించడాలేదు, సన్మానాలు ఏమి చేయటం లేదు అని అలా మొత్తం మీద పని అందే విరక్తి పెట్టుకోవద్దు. చాలామంది అంటే ఏమన్నా కష్టపడుతున్నామని గుర్తింపు లేవని మొత్తం మీద పని మానేయకండి. కష్టపడుతున్నామంటే గుర్తింపు లేనప్పుడు ఎందుకండి అందుకు మానేసేవాళ్ళు అలా అనకూడదు అన్నాడు భగవంతుడు. అంటే మీ వంతు మీరు పని చేసేయండి, గుర్తింపులు లేకపోయినా అంటే కర్మ ఫలానికి మీరు కారకులు కాదు. మీకు ఒకవేళ కర్మ చేసినా మీకు గుర్తింపులు రావు. మరి గుర్తింపులు రానప్పుడు కష్టపడటం ఎందుకనండి అని పని అంది విరక్తి పెట్టుకోవద్దు. పని అందు అలాగని మీ చేతిలో పని మీరు మానద్దు. చేతిలో పని మీకు మారొద్దు, మీరు మారొద్దు. అంచేత ఏదో గుర్తింపులు రావటాలని మీ చేతిలో పని మానేస్తే మీది దోషం. అయితే తర్వాత ఇంకోటి గుర్తింపులు కోరుకోవడం వల్ల అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. గుర్తింపులు కోరుకోవడం వల్ల అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. అయితే గుర్తింపుల వల్ల మనకు ఎవరో గుర్తించకపోవటం మంచిది. మనల్ని ఎవరో గుర్తించకపోవటం మంచిది. ఏం చేద్దాం, మనం శాంతిగా ఉండొచ్చు, ఏకాంతంగా ఉండొచ్చు, ఊరేగింపులు ఉండవు, సన్మానాలు ఉండవు, ఏముండవు, ఏకాంతంగా ఉండొచ్చు. అసలు మనకి భగవంతుడికి సంబంధం, మనకి ప్రపంచానికి సంబంధం ఏంటి? మనం తర్వాత మనస్సుకు తోచినట్టు మనం చేయకూడదు. మన అహంకారం ఎలా చెప్తే అలా చేయకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో అర్జున. నీ మనస్సు ఏంటి కోచి లాంటిది, రోజుకు ఓ రకంగా ఉంటుంది. ఓ రోజున పెట్టమంటుంది, ఇంకో రోజున కొట్టమంటుంది, రోజుకో రకంగా ఉంటుంది. మనస్సు అంటే కోచి కదది, అది నిజం కాదు కదా, రోజుకో రకంగా ఉంటుంది. అంచేది నీ మనస్సు ఎటు గంతిలేమంటే గంతిలేకు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు శాస్త్రమే. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మాటలు కూడా శాస్త్రమే. ఇది మనం ఏదో పని చేస్తున్నాం. ఈ శాస్త్ర విరుద్ధమా శాస్త్రానికి అనుకూలం? ఈ శాస్త్రానికి అనుకూలంగా ఉందా శాస్త్రానికి విరుద్ధంగా ఉంది? శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టు. లోకం మెచ్చుకుందా లేదో నీకు అనవసరం. నీకు మోక్షం ఇచ్చేది లోకం కాదు, నారాయణుడు. అంటే నీకు శాస్త్రం, నీ మనస్సు ఎటు గంతులేమంటే అటు గంతులేయకు, నీ అహంకారం ఎటు గంతులేమంటే అటు గంతులేయకు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని మనం దేవుని చెప్పిన వాక్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నావా, అనుగుణం కాకుండా ప్రవర్తిస్తున్నాం? దేవుని చెప్పిన వాక్యాన్ని మనం దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా, అనుగుణంగా ప్రవర్తిస్తున్నాం? మాట కానీ చేత కానీ ఆలోచన కానీ చూసుకుని ప్రవర్తించాలి. అంతేకాని మన మనసు ఎటు చెబితే ఎలా నిన్న అలా చెప్పింది, నా మనసు అని చేసి ఈవేళల్లో చెప్పింది అని చేసి ఎలా ఉన్నానని దానికి ప్రమాణం లేకుండా ఉండకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు అర్జున. అంచేది నువ్వు ఎవరో గుర్తించడం లేదని నువ్వు చేసే మంచి పని ఏదైనా అంటే, అంటే సమబుద్ధితో చేసే పని నిష్కామకర్మ ఏదైనా అంటే గుర్తింపులు లేని దానికి ఎందుకని నీ చేతిలో పని మారద్దు. ఇచ్చేదంటే ఎవడైతే గుర్తించాలని నీకు మోక్షం ఇచ్చే స్వామి గుర్తిస్తున్నాడు కదా, మరి వీళ్ళు గుర్తింపులు ఎందుకు? వీళ్ళెవడే అహంకారం ఉన్న మనుషులే కదా. ఇంక ఏళ్ళ గుర్తింపు నీ ఏళ్ళ గుర్తింపులు నీకెందుకు? వీళ్ళ గుర్తింపులు నీకు అక్కర్లేదు. ఎక్కడ మా కర్మన్యాయాధికారిస్తే మా ఫలేషు కదాచన అంటే ధర్మాన్ని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ధర్మం కొంచెం ఆచరించినా ఎప్పటికైనా అది నాకు రక్షిస్తుంది, నిష్కామ కర్మ ఎంత తక్కువ చేసినా అది కూడా నేను రక్షిస్తుంది, రెండు నేను రక్షిస్తాయి. స్వార్థం లేని కర్మను ఎక్కువ కాకుండా తక్కువ చేసినా అది నేను రక్షిస్తుంది. స్వార్థం లేని కర్మ అంటే పేరు ప్రఖ్యాతులు ఆశించినా స్వార్థం, అది గౌరవాలు ఆశించినా స్వార్థమే. నువ్వు స్వార్థం లేకుండా చిన్న మంచి పని చేసినా అది నేను ఎప్పటికైనా రక్షిస్తుంది. స్వార్థం లేకుండా నువ్వు ధర్మాన్ని ఆచరించినా, నువ్వు ధర్మాన్ని ఆచరించినా అది కూడా నేను ఎప్పటికైనా రక్షిస్తుంది. ఈ రెండు నిన్ను రక్షించే గుణాలని జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. ఏంటో రెండునే, నువ్వు స్వార్థం లేకుండా నిష్కామకర్మ సమాన బుద్ధితోడు చేసిన, సమాన బుద్ధితోడు చేయాలి. దేనితోడు చేయాలి? సమాన బుద్ధితోడు చేయాలి. సమాన బుద్ధితోడు కనుక చేస్తే కర్మ ఫలితం నేను అంటుకోదు. సమాన బుద్ధితోడు చేస్తే కొంచెం నిష్కామకర్మ సత్కర్మ నిష్కామంగా చేస్తే ఎక్కువ కాదు కొంచెం చేసినా, ధర్మాన్ని ఎక్కువ ఆచరించక్కర్లేదు నీకు శక్తి రాకపోతే కొంచెం ఆచరించినా ఎప్పటికైనా కష్టకాలంలో నేను అది రక్షించి తీరుతుంది. నీకు నిన్ను అది రాసుకోండి, అది నిన్ను రక్షించి తీరుతుంది. దీన్ని రన్నింగ్ నోట్స్ అంటారు. మీరు ఎప్పుడైనా మంచి పాయింట్ ఉంటే అప్పటికప్పుడు రాసేసుకోండి, అంటే మీకు ఉపయోగపడే పాయింట్లు ఉంటే అప్పటికప్పుడు రాసుకుంటే రన్నింగ్ నోట్స్, రన్నింగ్ వాటర్. కుళాయి ఇలా తిప్పేశారనుకో నీళ్ళు కారుతూ ఉంటాయి, దాన్ని ఏం వాటర్ అంటారు? రన్నింగ్ వాటర్. నీరు ప్రవహించినప్పుడు దాన్ని ఏం వాటర్ అంటారు? రన్నింగ్ వాటర్. అలాగే రన్నింగ్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అంటే మేము ఇప్పుడు చెప్తే ఇప్పుడు గౌక్కుని మీరు పుస్తకంలో నోట్ చేసుకోవాలి, రేపు రాసుకుందామంటే వెళ్ళిపోతుంది ఈ ప్రవాహం, ఆగదు ఇంకా. అంటే రన్నింగ్ నోట్సు, రన్నింగ్ వాటరు, ఇలా కుళాయి తిప్పుతాము. కాలంలో ప్రవాహం వెళుతుంది. ఇప్పుడున్న నీరు ఒక రెండు నిమిషాలకు ఆగదు కదా, ఎక్కడో కిందకి వెళ్ళిపోతున్నది. అయితే ఎప్పుడు మంచి పాయింట్లు దొరికితే అప్పుడు నోట్ డౌన్, దాన్ని ఏమంటారు? రన్నింగ్ నోట్స్. మీకు ఎప్పుడు మీకు ఉపయోగపడే మాటలు ఉంటే అప్పటికప్పుడు రికార్డ్ చేసేసుకోండి. అది కుళాయిలో నీళ్ళు కారిపోతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? రన్నింగ్ వాటర్ అంటారు. ఏమంటారు? రన్నింగ్ వాటర్. బుద్ధి యుక్తో జగాతిహ జగాతి ఇహ ఉబ్బే శుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం. నువ్వు కర్మ ఎలా చెయ్యాలి, నువ్వు కర్మ ఎలా చెయ్యాలి? సమాన బుద్ధితోడు చెయ్యాలి. సమాన బుద్ధితోడు చేయటమే యోగము, సమాన బుద్ధితోటి చేయటమే యోగము. ఉదాహరణకి మీరు పని చేస్తూ ఉండాలి, దాని ఫలితం మీకు అంటుకోకుండా చేయాలి. పని చేస్తూ ఉండాలి, దాని ఫలితం మీకు అంటుకోకుండా ఉండాలి. బాగా చేయటం ఒకటే కాదు, మీరు పని చేస్తున్నారు బాగా చేయటం ఒకటే కాదు, బాగా చేయటం మంచిదే, బాగా చేయటం ఉండాలి. చేసిన పని మిమ్మల్ని అంటుకోకూడదు. యోగం అంటే అది వయ్యా, నేర్పు అంటే అది, అది నేర్పు అంటే ఏదో మీ పనిలో నేర్పు ఉండాలంటారు కదా. పనిలో నేర్పు అంటే ఏంటి? మీరు బాగా చేయటమే కాదు, మీరు వంట వండుతున్నారు బాగా వండటమే కాదు, లేదా ఇంకో పని చేస్తున్నారు వడ్డని పని చేస్తున్నారు, అది బాగా చేయటమే కాదు, ఆ ఫలితాలకు ఫలితం మీకు అంటకుండా కూడా ఉండాలి. ఆ ఫలితాలకు మీరు ఏదో సత్కర్మ చేస్తున్నారు, సత్కర్మ చేసి ఏదైనా ఆశిస్తారనుకోండి అది అంటుకుంటుంది, అది నేర్పు కాదు. అది మీకు అర్థమవుతుందా? అది నేర్పు కాదు, మళ్ళీ అది నేర్పు కాదు ఓర్పు కాదు, అది నేర్పు కాదు ఓర్పు కాదు. అంటే పని మీరు సత్కర్మ ఎలా చేయాలి, నిష్కామంగా చేయాలి. అది ఎలా చేయాలి పని? మీరు చేసిన కర్మ ఫలితం మీకు అంటుకోకూడదు, మీకు అంటే సత్కర్మ చేయాలి. సత్కర్మ చేయటం ఒకటే, ఆ చేసేది ఎలా చేయాలి? పెర్ఫెక్ట్గా చేయాలి. ఏంటి ఎలా చేయాలి అంటే ఏమి దోషం లేకుండా. మరి కొంతమంది కాఫీ కాస్తే ఆ నెల జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ బాగా కాల్చినందుకు కాదు, తగలవచ్చినందుకు. బాగుంటే జ్ఞాపకం రావడం, బాగోకపోతే ఆరు నెలలు జ్ఞాపకం ఉంటారు. మీరు కాఫీ ఇచ్చారు అంతవరకు మంచిదే, అది సరిగ్గా చేయలేదు కదా అంటే నేర్పు లేదని అర్థం. ఇక్కడ భగవంతుడు నేర్పు కూడా నేర్చుకోమంటున్నాడు. కాఫీ ఎలా ఉందంటే బాగానే ఉందంటే 6 నెలలు జ్ఞాపకం వస్తుంది అంటారు. బాగుంటుంది జ్ఞాపకం రారమ్మా, ఆ కాఫీ బాగుంటుంది వెంటనే మర్చిపోతారు. బాగోకపోతే బట్టి 6 నెలలు జ్ఞాపకం వస్తారు మీ కాళ్ళు. 6 నెలలు జ్ఞాపకం వస్తారంటే వాళ్ళకి బాగా కాశారనుకోకుండా మీరు అలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు పాపం. కాఫీ ఎలా ఉందంటే 6 నెలల జ్ఞాపకం వస్తుందంటే అర్థమైంది బాగోలేదు, బాగుంటేప్పటికప్పుడు మర్చిపోతారు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే స్కిల్. ఏంటది మరి కొంతమంది మనకి ఏదైనా ఆపరేషన్ చేస్తే మన ముఖం కూడా నలగదు. నేను 2 కళ్ళకి క్యాట్రాక్ట్ చేసుకుంటే ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ని ఎవరో తీసుకెళ్తే 2 రోజులు బాధపడ్డాను అక్కడ. అంచేది మేడ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు మనం. ఆ డాక్టర్ ఎవడో తెలుసుకుని వెళ్ళాలి కానీ మేడ చూసి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు. తర్వాత ఎవరో రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. కన్ను ఆపరేషన్ చేసినప్పుడు ఆ క్యాట్రాక్ట్ తీసినప్పుడు చిన్న ఇంజెక్షన్ చేస్తారు కంటికి, అప్పుడు కొంచెం చురుక్కుమంటుంది. కంటికి క్యాట్రాక్ట్ తీసేటప్పుడు చిన్న కంటికి చేస్తారు చిన్న ఇంజెక్షన్, అప్పుడు మనసుకి చురుక్కుమంటుంది. అది ఏది ఒక రెడ్డి గారు చేశారు నాకు. ఆయన పాండిచ్చేరిలో చదువుకొని వచ్చారు. పాండిచ్చేరి కదా మధురై, మన ఇండియాలో గొప్ప హాస్పిటల్ కంటి హాస్పిటల్ మధురైలో ఉంది. తర్వాత మెడ్రాస్ శంకర్నాత్రలో. ఏదైనా కాంప్లికేటెడ్ కేసు ఉంటే అక్కడికి వెళ్ళాలి. సరే రెడ్డి గారు చేశారు నాకు. 3 నిమిషాల్లో అయిపోయిన లేచిపోయిన రాజుగారు అన్నారు. నాన్నగారు మీరు లేచిపోవచ్చు అన్నారు. లేచిపోవటంటే మరి కంటికి ఇంజెక్షన్ చేస్తారు ఎప్పుడు చేస్తారన్నాను. అంటే కంటికి చేస్తారు, చేసినప్పుడు కొంచెం నెట్ పెడుతున్నాను, దానికోసం వెయిటింగ్లో ఉన్నాను నేను. అంటే ఆ కంటికి చేసే ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా చేయిస్తారు, అయిపోయింది సర్జరీ అయిపోయింది, మీరు బల్ల మనిషి లేచిపోవచ్చు అంటున్నారు. మరి కంటికి ఇంజెక్షన్ చేయాలి కదా, నేను అన్నా కంటి ఇంజెక్షన్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, అన్న అయిపోయింది అన్నారు. అదేంటి స్కిల్? అది అదేంటది? అది స్కిల్ అది. తర్వాత మనం ఇంత బాగా చేశారని మెచ్చుకోమనుకోండి, అప్పుడు ఆయనకి ఏం దుఃఖం రాదు. అది అదేంటి యోగం? అదేంటిది యోగం అంటే ఒకటి నేర్పుగా చేశారు, ఒకటి నేర్పుగా చేశారు. మనం చాలా బాగా చేశారన్న మాట కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఆయన ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అంచేది ఇక్కడ ఏంటి, నువ్వు బాగా నువ్వు కాఫీ బాగా కాయటమే కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, పని బాగా చేయటమే కాదు, ఆ పని తాలూకు నుంచి ఎప్రిషియేషన్ కూడా నువ్వు కోరకూడదు. అది యోగం. అది అదేంటి ఇక్కడ ఇదేంటి, అది కౌశలం. అదేంటది కౌశలం అంటే అర్థమవుతుందంటే మీరు కర్మ బాగా చేస్తే సరిపోదు, మీ కర్మ తాలూకు ఫలితం కూడా మీరు మీకు అంటుకోకుండా చెయ్యాలి, అది కూడా నేర్పు. ఇప్పుడు ఇది మీకు అందరికీ తెలుసు, పని బాగా చేయాలని నేర్పు అంటే ఏంటి, పని బాగా చేశారని. అది ఒకటే, అది ఒకటే కాదు, అది ఆ కర్మ ఫలితం మీకు అంటుకోకుండా మీకు ముట్టుకోకుండా కూడా చేయాలి, అది కూడా నేర్పుతో సమానం. యోగ కర్మసు కౌశలం, ఇవన్నీ మంత్రాలు. ఏంటి మంత్రాలు ఇవన్నీ? యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్తుడు, సమాన బుద్ధి గలవాడు, సమబుద్ధి గలవాడు, సహృదయం గలవాడు, బుద్ధియుక్తుడు జహాతీక ఉభయ దుష్కృత దుష్కృతే, ఆడు చేసిన పాపాన్ని ఆడు చేసిన పుణ్యాన్ని శరీరం ఉండగానే ఇక్కడ వదిలేసి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవడో మీరు కొంచెం పుణ్యం చేస్తే మరి విడిచిపెడతారా మీరు? ఈ పుణ్య ఫలితం కావాలని కోరుకుంటారు, అది తప్పు. వాడు బుద్ధిమంతుడు ఎవడంటే, బుద్ధిమంతుడు ఎవడని చెబుతున్నాడంటే, మీ వల్ల కొన్ని మంచి కర్మలు జరగవచ్చు, కొన్ని చెడ్డ కర్మలు జరగవచ్చు మీ శరీరం ద్వారా. మీ శరీరం చావు రాకముందే, మీ శరీరానికి చావు రాకముందే మీ శరీరానికి మరణం రాకముందే ఎవడైతే పుణ్యకర్మలు పాపకర్మలు ఇక్కడ విడిచిపెట్టేసి ఈ లోకంలో విడిచిపెట్టేసి లగేజ్ ఏమి లేకుండా చేసుకుని తేలిగ్గా ఎవడైతే ప్రాణం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడో అంటే బుద్ధిమంతులు ఇక్కడే బుద్ధి లేని వాడే మోసుకెడతాడు కూడాను. ఈ బుద్ధి లేనివాడు పుణ్యపాపాలను మోసుకెళ్తే అక్కడి నుంచి అక్కడ నరకమో స్వర్గమో సిద్ధంగా ఉంటాయి. ఈ రెండు మోసుకెళ్ళడానికి కూడా నరకం లేదు స్వర్గం లేదు ఆయుధంగా ఉంటాడు అక్కడ. ఇప్పుడు రెండు మోసుకెళ్తే నరకం అనిపించాలి స్వర్గం అనిపించాలి. ఈ రెండు మోసి ఇక్కడ వదిలేసిన వాడికి నరకం లేదు స్వర్గం లేదు అంటే ఇక్కడ విడిచిపెట్టేయమని లగేజ్ అంతా ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళమని బుద్ధియుక్తో జగాతి ఇహ ఉభే దుష్కృత దుష్కృతే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ మీ శరీరం విడిచిపెట్టకముందే ముందు ఇక్కడ విడిచిపెట్టేసి అప్పుడు శరీరం విడిచిపెట్టాలి. ఏది ఏ రెండు విడిచిపెట్టేశాక ఉభే దుష్కృతే సుకృతే దుష్కృతే అంచేత అలా విడిచిపెట్టేయడానికి తగిన ట్రైనింగ్ పొందు. అలా విడిచిపెట్టాలన్నది తేలిక, దానికి పాఠం చెప్పడానికి ట్రైనింగ్ కదా చెబుతున్నారు కదా. అలా విడిచిపెట్టడానికి నువ్వు ట్రైనింగ్ పొందు అర్జున, అంటే పుణ్యపాపాలు ఇక్కడ ఎలా విడిచిపెట్టాలో నేర్చుకో అని చెబుతున్నాడు. అసలు నువ్వు అమృతత్వం పొంది గొడవ అక్కర్లేదు. అమృతత్వం అంటే ఏంటి చెప్పండి, మీరు చాలా మీటింగ్లో చెబుతున్నాను. అయాం దటరా, నేను ఈ మాట మీరు మీకు ఇది అర్థమవుతారో, ఏ బైబుల్ కానీ గీత కానీ చదవక్కర్లేదు. అమృతత్వం అంటే ఏంటి? అమృతత్వం అంటే చాలా మీటింగ్లో చెప్తున్నాను కానీ మీకు పట్టడా లేదేమో అనిపిస్తాను. మ్యాన్ ఇస్ ఇమ్మోర్టల్, వాడు ఇమ్మోర్టల్. వాడు ఎవడో, వాడు ఇమ్మోర్టల్ అంటే ఏంటంటే ఎవరు చనిపోతారు, శరీరం చనిపోతుంది. ఎవరు చనిపోతారు, శరీరం చనిపోతుంది. అమృతత్వం అంటే అమృతత్వం పొందాలని చెప్తాడు ఉపనిషత్తులు. అదే చెప్తాడు ఎక్కువ, అమృతత్వం పొందండి. ఉపనిషత్తులన్నీ బోధ దాని మీద సెంటరు. అమృతత్వం అంటే మీకు చాలా మీటింగ్లో చెప్పాను కానీ మీకు అది మీ మెదడుకు తగలటాలేదేమని నాకు అనిపిస్తుంది. అమృతత్వం అంటే మృత్యువు రాకముందే మృత్యువుని జయించడం. అంటే మృత్యు వచ్చినా మీకు మృత్యువుతోటి సంబంధం ఉండదు. మీ శరీరం చనిపోయేటప్పుడు కూడా నేను చనిపోతున్నానని బుద్ధి మీకు కలగదు, అది అమృతత్వం. మామూలుగా మనం ఏమనుకుంటాం, శరీరం పోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాం. అమృతత్వం అంటే ఏది చనిపోతుంది, మామూలుగా శరీరం చనిపోతుంది. శరీరం చనిపోతుంది, మీ లోపల మరణం లేని వస్తువు ఒకటి ఉంది. శరీరాన్ని కత్తులతో నరకగలం, కర్రలతో కొట్టగలం. లోపల ఉన్న సద్వస్తువుని అగ్ని కాల్చలేదు. మన ఒళ్ళకాళ్ళు మన శరీరాన్ని అగ్ని కాల్చేస్తుంది. మీ లోపల ఉన్న సద్వస్తువుని అగ్ని కాల్చలేదు, గాలి ఎన్నింపజేయలేదు, కత్తులు నరకలేవు. మీకు అర్థమవుతుంది, ఏ దేన్ని లోపల ఉన్న సద్వస్తువుని, అది మీ హృదయంలో ఉంది. అది మీ హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉండటమే కదా, అది మీరై ఉన్నారు. తత్వమసి, ఈ లాజిక్ వింటున్నారుగా, మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉంటే అది వేరు, మీరు వేరు కాదు, అది మీరై ఉన్నారు. ఏది దేనికి, దేన్నైతే కత్తులు నరకలేవో, దేనైతే అగ్ని అంటించలేదు, దేనైతే గాలి ఎంటింపజేయలేదు, దేన్నైతే కర్రలు కొట్టలేవు, దేదైతే బహుమానాలకి అవమానాలకి అచేతనం, ఎక్కడైతే ద్వంద్వాలు లేవో, ఎక్కడైతే ద్వైత బుద్ధి లేదో, అక్కడ ఆ వస్తువు ఒక వస్తువు ఉంది, అటువంటి స్వతంత్రమైన వస్తువు. అది ఎక్కడుంది? మీ హృదయంలోనే ఉంది. మీ హృదయంలో ఉంది, అంతటా ఉంది. కానీ మీ హృదయంలో ఉన్న దాన్ని గుర్తిస్తేనే కానీ అది ఒకటి అని, దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్ అంతటా ఉన్నది, ఇది ఒకటి అని అనుభవం మీకు రాదు. ముందు మీ హృదయంలోంది గుర్తిస్తే బయట ఉన్నది లోపల ఉన్నది ఒకటి అన్నటువంటి అనుభవం మీకు వస్తుంది. ఆకాశం కంటే విశాలమైనది అది. లోపల ఉన్న మీ చైతన్యంలో ఈ నక్షత్రాలు కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం మూడో వంతి మాత్రం. లోపల మీ హృదయంలో నా చైతన్యంతో మీరు లోపల ఏ వస్తువు అయితే ఉన్నారో ఆ వస్తువులో మూడవంచి మాత్రమే ప్రపంచం అంతా. అది అది మీకు అది మీరై మీ సావులేని శరీరం చనిపోతుంది, సావులేని సత్వస్తు మీ హృదయంలో ఉంది, దానికి చావు లేదు పుట్టుక లేదు, దానికి చావు లేదు పుట్టుక లేదు, అది ఎవరారు అది మీరై ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే శరీరం చనిపోయే రోజు వచ్చేటప్పటికీ మీకు ఆ చావు లేని శరీరం నేను అనేటప్పటికి మీకు శరీరం ఎలా గుర్తొస్తుందో, అప్పుడు శరీరం చనిపోయే రోజు వచ్చేటప్పటికీ నేను అనేటప్పటికీ ఆ చావు లేని సద్వస్తు మీకు స్ఫురించాలి. ఇప్పుడు మీకు దేనితో తాదాత్మ్యం ఉంది, శరీరంతో ఉంది, అహంకారంతో. టోటల్ ఐడెంటిఫికేషన్ ఇస్ ది బాడీ, టోటల్ ఐడెంటిఫికేషన్ ఇస్ ది ఈగో సెన్స్, టోటల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు మెరిట్ అండ్ డీమెరిట్, టోటల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చేవారు మైండ్. మనస్తోటి తాదాత్మ్యం ఉంది, శరీరంతో తాదాత్మ్యం ఉంది, అహంకారంతో తాదాత్మ్యం ఉంది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది సహజంగా ఉంది. ఆ శరీరం మీదని మీకు చెప్పాలి ఎవరైనా, ఆ శరీరంతో మీకు సహజంగా తాదాత్మ్యం ఉంది. అలాగే లోపల చావు లేని సద్వస్తువుతోటి మీకు తాదాత్మ్యం వస్తే ఎప్పుడు శరీరం పోయిన రోజుకి శరీరం పోతుంది, అది ఉంటుంది ఇది పోతుంది. లోపల సద్వస్తువు ఉంటుంది ఇది పోతుంది, దాని తాలూకు అనుభవించేప్పటికి నేను ఉంటాను శరీరం పోతుంది అనిపి శరీరం పోతుంది, కానీ నేను చచ్చిపోవటం లేదు నేను ఉంటాను. ఏం చేద్దది ఏ వస్తువుకైతే చావు లేదని నేనై ఉన్నాను, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనిపించదు మీకు. ఏం చేత మీకు చావు లేని సద్వస్తువుతో తాదాత్మ్యం ఉంది, ఆ స్థితిని ఇప్పుడే పొందండి. కృష్ణుడు చెప్పే ఆ స్థితిని ఇప్పుడే పొందండి. ఏమన్నా తొందరగా మేము పొందలేమనంటే మీరు చచ్చిపోయే రోజు వచ్చేవరకైనా పొందండి. ఇంకేం చెప్తాడు భగవంతుడు, ఏమండి మేము అంత తొందరగా పొందలేమంటే మాకు చాలా పనులు ఉన్నాయంటే మాకు తొందరగా సాధన చేయలేమంటే మీకు ఏదో రోజున చనిపోతారా చనిపోరా, మీ శరీరం ఏదో రోజున చనిపోతుందా కదా, ఆ శరీరం చనిపోయే రోజుకైనా ఈ అమృతత్వం మీకు మీ శరీరానికి మృత్యు వచ్చే రోజుకైనా ఈ అమృతత్వ స్థితి పొందితే మీకు పునర్జన్మ లేదు, మీరు ఇంకా శవాలను మొయ్యక్కర్లేదు, మీరు స్వీకరింది గలడు అందు లేడని సందేహము వలదు, ఎందుంది వెదకినా అందంది కలడు. శ్రీహరి ఎక్కడున్నాడు, ఎందెంది వెదకినా అందందే కలడు, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు. ఆ స్టేట్ మీకు వచ్చేది, అంటే శ్రీహరి ఏ స్టేట్ అయితే పొందాడో ఆ స్టేట్ మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు అమృతత్వం పొందినప్పుడు, దాన్ని ఇప్పుడే పొందండి ఇక్కడే పొందండి. కానీ మేము తొందరగా పొందలేమండి, మాకు చాలా బలహీనతలు ఉంటే మీ శరీరం చనిపోయే రోజుకైనా పొందండి. అప్పుడు కూడా పొందలేరనుకోండి, యువర్ లాస్ ఈజ్ గ్రేట్, యువర్ లాస్ ఈజ్ గ్రేట్, యువర్ లాస్ ఈజ్ గ్రేట్. మీరు ఆ స్థితి పొందకుండా మీరు కనుక చనిపోతే మీరు పొందిన నష్టం ఎంతని లెక్కలు కట్టి చెప్పలేము. అపారమైన నష్టం పెంచుతారు. ఎప్పుడు మీ స్వరూపాన్ని మీరు పొందకపోతే ఏ వస్తువుకైతే మీరు చావు లేదో, మీ హృదయంలో ఏ వస్తువుకైతే చావు లేదో, ఆ వస్తువుని మీరు పొందకుండా ఆ వస్తువుతో మీరు తాదాక్ష్యం పొందకుండా మీ శరీరానికి మరణం వస్తే మీరు అనుభవించే నష్టం, మీరు అనుభవించే ఇబ్బంది ఎంతని కూడికలు కూడి చెప్పలేము. ఇఫ్ యువర్ లాస్ ఇస్ గ్రేట్ ఇఫ్ యూ డు నాట్ రియలైజ్ యువర్ ట్రూత్ బైబుల్. మీరు అనుభవించే నష్టం ఎంతని ఎంతని జమ కట్టలేము, ఎంతనే లెక్కలేదు, అంత తీవ్రమైన అనుభవం అనిపిస్తారు. అంచేత మీ కాలాన్ని పాడు చేసుకోకండి. కాలం ఈశ్వర స్వరూపం. ఏంటది కాలం ఈశ్వర స్వరూపం, ఆ చేటికినప్పుడు మీరు ఇమ్మర్టల్ అవుతారు. వాళ్ళని శరీరం నేను అనుకునే చనిపోయేళ్ళు అందరూ కూడా మార్టల్స్. వాడు ఎవడో చావు లేని సత్పదార్థంతో తాదాత్మ్యం పొందినప్పుడు వాడు ఇమ్మోర్టల్. వాడేంటే మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు రకరకాలుగా సానుభూతులు చెప్పారు, ది లైట్ హ్యాస్ గాన్ అవే, మన అందరికీ వెలుతున్నిచ్చే దీపం వెళ్ళిపోయింది అని రకరకాలుగా చెప్పారు. ఏం సానుభూతి చెప్తారు కదా, వాళ్ళు ఇయ్యంకుడు వండర్ఫుల్గా చెప్పాడు. ఎవడు ఇంకడు గాంధీ గారు ఇంకడు రాజాజీ, నౌ హీ బికమ్ ఇమ్మోర్టల్. నౌ ఈ బిక్కం ఇమ్మోర్టల్ రాజాజీ వండర్ఫుల్గా చెప్పాడు వాళ్ళు ఈయంకుడి గురించి. నా ఎక్కడికి వెళ్ళిపోలేదు. నా ఇప్పుడు ఈ క్షణంలో ఈ బిక్కం ఇమ్మోర్టల్ ఇప్పుడు వాడు ఇప్పుడు పొందాడు అమృతత్వం. ఇంచదంటే ఆయన ప్రాణం పోయేటప్పుడు హే రామ్ హే రామ్, ఏ వస్తువు అయితే రాముడై ఉన్నాడో అదే స్ఫురించింది ఆయనకి. ఎవరికి? నా ఇంతకుముందు అమృతత్వం పొందాడు లేదని చెప్పలేను. ఎవడు? బాపూజీ. నా ఈ బిక్కం ఇమ్మోర్టల్ ఇప్పుడు పొందాడు అమృతత్వం అన్నాడు. ఎక్కడికి వెళ్తాడు? ది లైట్ హెస్ గాన్ అవే. అది ఎక్కడికి వెళ్తాడు? అంతటా వ్యాపించిన వస్తువు ఎక్కడికి వెళుతుంది? అంతటా వ్యాపించిన వస్తువు ఎక్కడికి వెళుతుంది? ఒక చోట నుండి మరొక చోట లేకపోతే అక్కడికి వెళుతుంది. అంతటా వ్యాపించిన వస్తువు ఎక్కడికి వెళుతుంది? నా ఈ బిక్కేమ్ ఇమ్మోర్టల్ వాడు రాజు. వాడికి 20వ శతాబ్దం నక్క అని పేరాడు. అంటే నక్కలకు తెలివితేటలు ఎక్కువ ఉంటారు. ఎక్కడికి వెళ్తాడు? అమృతత్వం పొందినవాడు ఎక్కడికి వెళ్ళా? అంతటా వ్యాపించుంటాడు. అంతటా వ్యాపించినవాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాలని చదివి వాడు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అది అమృతత్వం. ఇంతకుముందు గాంధీ పొందాడో లేదు నేను చెప్పలేను. ఇంతకుముందు వాడు అమృతత్వం పొందాడో లేదో నాకు తెలియదు. నవ్ హీ బికమ్ ఇమ్మోర్టల్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? చచ్చిపోయి వస్తువుతో తాదాత్మ్యం వదులుకునే సాధారణ వస్తువుతో తాదాత్మ్యం ఇప్పుడు పొందాడు. ఎప్పుడు? ఇప్పుడే. వాడు చనిపోయే క్షణంలో పొందాడు. నవ్ హీ బికేమ్ ఇమ్మోర్టల్. వండర్ఫుల్ సెంటెన్స్. ఏదో నాకు సంతోషం కలిగి నేను మీకు చెబుతున్నాను. ఏమో మీ తలకాయలు ఎక్కడ ఉన్నాయో. ఏదో మా సంతోషం కోసం మేము చెప్పుకుంటున్నాం కానీ ఏమో మీ తలకాయలు ఎక్కడున్నా మాకేం తెలుస్తాయి. ఎంతకుముందు పెరింది బాపూజీ ఎంతకుముందు పొందాడో లేదో నాకు తెలియదు అమృతత్వం. ఇప్పుడు అనుమానం లేదు. నవ్ హీ బికేమ్ ఇమ్మోర్టల్. ఎక్కడ ఉన్నాం? ఏం అధ్యాయాలు ఉన్నా అధ్యాయాలు మర్చిపోతున్నాం. ఎక్కడున్నా అమ్మ? 2వ అధ్యాయంలో నాస్తి బుద్ధి అయుక్తస్య ఏమన్నాడంటే ఇంద్రియముల వశములో ఉన్నవాడు మనస్సు వశములో ఉన్నవాడు యుక్తుడు. ఇంద్రియములు వశము ఇంద్రియములు మనస్సు వశములో లేనివాడు అయుక్తుడు. మనస్సు ఇంద్రియములు అంటే ఈ అమృతత్వం పొందాలంటే ఈ 2 అదుపులో ఉండాలి. ఏది? మనస్సు ఒకటి, ఇంద్రియాలు ఒకటి, అదుపులో ఉండాలి. అదుపులో ఎవరికే మామూలు చదువుల వల్ల పొందడం అయ్యి మనస్సు ఇంద్రియములు ఎవరికైతే అదుపులో ఉన్నాయో వాడు అమృతత్వం పొందగలడు. మనస్సు ఇంద్రియములు వశములు లేకపోతే అమృతత్వం పొందలేడు యుక్తుడు అయుక్తుడు. మనస్సు ఇంద్రియములు అదుపులో ఉన్నవాడు యుక్తుడు. ఆ 2 అదుపులో లేనివాడు అయుక్తుడు. ఏం చూస్తున్నాడు అయుక్తుడు? వాడి బుద్ధి ఒక నిశ్చయముగా ఉండదు. ఎవడి బుద్ధి? మనస్సు ఇంద్రియాలు ఎవరికైతే వశములో ఉండవో వాడు మాట స్థిరత్వం ఉండదు, బుద్ధి స్థిరత్వం ఉండదు. నిన్న అలా తోసిందండి, ఇవాడు ఇలా తోసిందని చెబుతాడు. నేను అలా మాట్లాడదు, ఇప్పుడు ఇలా మాట, అప్పుడే మాట మార్చేసామంటే నేనేం చేస్తాను, నేను అలా చూసింది వాడు ఇలా చూసింది అంటాడు. వాడు నోటికి ఎలా వస్తే అలా చెప్పేస్తాడు. నాలుగు నరాలు లేవు కదా, ఎటుమడితే తిరిగిపోతుంది నోట్లో, నాలుగు ఎటుమడితే తిరిగిపోతూ ఉంటుంది. వాడు అయుక్తుడు అంటే ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు, అంటే ఎవరికైతే ఇంద్రియములు వశములు వశములు ఉండవో వాడి బుద్ధి ఒక నిర్ణయం ప్రకారం ఒక డెసిసివ్గా ఉండదు, అంటే ఒక నిశ్చయానికి రాలేడు, అంటే స్టడీగా ఉండదు వాడి బుద్ధి. వాడి మనస్సు వాడి ఇంద్రియములు వాడు స్వాధీనం లేకపోతే వాడి బుద్ధికి స్టడీనెస్ రాదు, కుదురు రాదు, రోజుకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కుదురు రాదు వాడికి, స్థిరత్వం రాదు వాడికి. వాడికి స్థిరత్వం, మనం కూడా స్థిరమైన మనిషిని అంటాను చూడండి, వాడి మనస్సు ఇంద్రియములు స్థిరంగా వాడు కుదిరిగా స్థిరంగా, వాడి మనస్సు ఇంద్రియములు వాడు స్వాధీనంలో ఎవరికైతే లేవో వాడు స్థిరుడు కాదు, వాడు కుదిరిగా ఉండదు. వాడు అమృతత్వం పొందడానికి పనికి రాడు. ఎవడు మనస్సు ఇంద్రియములు అదుపులేనివాడు అమృతత్వం పొందడం పనికి రాడు. అసలు వాడికి భగవంతుడు మనస్సు ఇంద్రియములు అదుపులో లేని వాడికి వాడి అంతఃకరణలో దోషాలు ఎక్కువ ఉంటాయి. అంతఃకరణం అంటే లోపలున్న పనిముట్టు. వాడి బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉంటాయి అంటే వాడికి అంతఃకరణలో దోషాలున్న మనిషికి సాధన మాట వదిలేయండి. మంత్రి అనేవాడు ఒకడు ఉన్నాడని ఆశ్చర్య బుద్ధి కూడా స్థిరంగా ఉండదు. మనం చాలామంది భక్తులను చూసాం, వాళ్ళకి ఏదైనా కష్టపరిస్థితులు వస్తే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు అది భక్తి వదిలేస్తారు. ఎందుకంటే చాలా కాలానికి భక్తిగా ఉన్నాయంటే దేవుడు మాకేం ఉపకారం చేశాడని వదిలేస్తారు భక్తి. అంటే ఏంటి, వాళ్ళ అంతఃకరణలో చాలా దోషాలు ఉన్నాయి. అంటే సాధన మాట వదిలేయండి, ఆశ్చర్య బుద్ధి కూడా, అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం కూడా స్థిరంగా ఉండదు వాడికి. ఎవడికి బుద్ధి స్థిరత్వం లేని వాడికి సాధన చేయక్కర్లేదా, సాధన అట్టించండి. అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం కూడా పోతుంది. ఒకవేళ ఎప్పుడైనా నమ్మకం ఉన్నా చెదిరిపోతూ ఉంటుంది. లోపల దోషాలు ఉన్నవాడు, అంతఃకరణం పాడైపోయిన వాడికి, అంతఃకరణం ఎవరికైతే నిర్మలంగా లేదో, అంతఃకరణం ఎవరికైతే నిశ్చలంగా లేదో, అంతఃకరణం ఎవరికైతే దోషపూరితంగా ఉందో, వాడికి కనీసం భగవంతుడి మీద సజీవమైన విశ్వాసం కూడా కలగదు. అంటే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం, భగవంతుడు ఉన్నాడని నోటితో చెప్పినా ఆడు అంతఃకరణ మటుకు లేడని చెబుతూ ఉంటుంది. ఏం చేద్దంటే అంతఃకరణ దోషాల కారణం. నాకు ఏదైనా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, నేను నా కడుపు నొప్పులు ఏదని చెప్పినా నా కడుపు నొప్పి నాకు తెలుస్తూ ఉంటుంది కదా, మాటలు ఏముండదు. అది దేవుడు ఉన్నాడని నోటితో చెప్పినా అంతఃకరణలో దోషాలు ఉన్నవాడికి దేవుడందు సజీవమైన విశ్వాసం కలగదు. అలా సాధన వదిలేని భగవంతుడే ఉన్నాడు అనేటువంటి నిశ్చయమైన బుద్ధి కూడా, ఆ నిర్మలమైన బుద్ధి కూడా వాడికి కలగదు. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన స్థిరంగా లేని వాడికి శాంతి కలగదు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడొస్తుంది? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంటే మనకి పరిస్థితి మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా భగవంతుని సజీవంగా విశ్వసించిన ఎవరికైతే విశ్వాసం లేదో వాడికి మనశ్శాంతి ఉండదు, వాడికి శాంతి ఉండదు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేని వాడికి సుఖము కలగనే కలగదు. అంచేది నీకు భగవంతుడు ఉన్నాడని నీకు సాధన వదిలేయండి. భగవంతుడు ఉన్నాడని ఒకడు ఉన్నాడు, పరిపాలకుడు ఒకడు ఉన్నాడు, దేని ఈశ్వర ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మీకు నాకు ఈ పంచభూతాలకి కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, అని వాడు ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా ఉన్నాడు అని స్థిరమైన బుద్ధి, స్థిరమైన విశ్వాసం కలిగిన వాడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. మీ సారంతో నిమిత్తం లేకుండా ఎంత దూరం వెళ్ళి చెబుతున్నాడు చూడండి విశ్వాసానికి. అందుకని మనకు కష్టం వచ్చే ఒకలాగా కష్టం రా, మనకి కష్టం వస్తే దేవుడు లేడు అనుకోవటం, రోజులు బాగుంటే దేవుడు ఉన్నాడు అనుకోవటం. మీ కష్టాలకి సుఖాలకి దేవుడికి సంబంధం ఏంటికి? మీరు చేసింది మీకు ఎదురొస్తానని మీకు తెలియటం లేదు. మీరు మంచి చేస్తే మంచి ఎదురొస్తుంది, చెడ్డ చేస్తే దీనికి దేవుడికి సంబంధం ఏంటి? ఇది కర్మ ఫలితాలు. ఏంటది కర్మ ఫలితాలు? తెలియక చేస్తారు, తెలుసు నానవేస్తారు. చేసేటప్పుడు పాపం తెలియకే చేస్తారు చాలామంది. అనుభవంలోకి వచ్చేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. మనం చాలామంది చంటి పిల్లలు చూడండి, నిప్పు మీద చేయి పెడతారు, వాళ్ళకి తెలియకపోవచ్చు నిప్పు మీద చేయి, కానీ కాయలేక తెలుస్తుంది మళ్ళీ నిప్పు మీద చేయకూడదని. అంచేత తెలియకుండా నిప్పు మీద చేసేవాడు తెలియకే చేస్తాడు, అది అంటుకున్నాక తెలుసుండి అనిపిస్తాడు. నిప్పు మీద చేస్తే కాలుతుందని తెలుసుండి అని తెలియక పొరపాటు చేస్తాడు, అనిపించేటప్పుడు తెలుసుని అనుభవిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, అసలు మీకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం, మీకు అంతఃకరణంలో దోషం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడనే సజీవమనే విశ్వాసం కలుగుతుంది అంటే అప్పుడు మీ మనస్సు పరమాత్మను అంటూ పోతుంది. పరమాత్మను ఎలా అంటూ పోతుంది? మీరు టీవీలకు ఎలా అంటూ పోతున్నారో అలా అంటూ పోతుంది పరమాత్మ. గంటన్నర కంటే టీవీ ఎక్కువ చూసే వాళ్ళకి గుండె జబ్బులు కనిపెట్టుకున్నాయి. మీకు అందరికీ గుండె జబ్బులు వచ్చేస్తాయి అని మధ్య మెడికల్ సైంటిస్ట్ చెప్పేటప్పుడు. నేను సైంటిస్ట్ని కాదు, కానీ నౌడేస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఈ సర్వేస్. ఇప్పుడు పాలకులు ఎలా వెళ్ళాలో మీకు తెలియదు అనుకోండి, నేను చెప్పడం కూడా సేవే అది. మీరు పాలకులు ఎలా వెళ్ళాలో తెలియదు అంటే ఎలాగెళ్ళండో వంతుని తగులుతుంది, వంతు నుంచి ఈ పక్క వెళ్ళాలని మీకు దారి చెబితే ఈ రోజుల్లో దారి చెప్పడం కూడా సేవే. ఇప్పుడు అది నేను కనిపెట్టలేదు, గంటకి గంటన్నర గంట ఎవరైతే టీవీలు చూస్తున్నారో వాళ్ళకి గుండె జబ్బులు వచ్చి తీరుతాయి. మీరు రెడీగా ఉండండి గుండె హాస్పిటల్కి వెళ్ళటానికి. మరి నేనేం చేస్తాను, ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. గంటన్నర కంటే ఎక్కువ టీవీలు కానీ అంటి పెట్టుకుంటే గుండె జబ్బు వచ్చేస్తున్నాను. నేను కనిపెట్టలేదు, కనిపెట్టిన వాడు చెప్పాడు. అది మీకు చెప్పడం సేవన ఉద్దేశమే చెబుతున్నా. పాలకులు ఎలా వెళ్ళాలో నేను చెబుతాది ఇన్ఫర్మేషన్ ఆల్సో సర్వీస్ అని చెప్పినప్పుడు ఇది ఎందుకు సర్వీస్ కాదు? మీరు అంటే పిల్లలకైనా సరే కదా టీవీలు అంటి పెట్టుకుని ఉండిపోతారు. వాళ్ళు గంట రోజుకి గంటన్నర నియమం పెట్టాడు, గంటన్నర వరకు ఏం పర్వాలేదు, 2 గంటలు 3 గంటలు 4 గంటలు కొంతమంది కేర్ ఆపరేటర్స్ ఎక్కడ ఉన్నారంటే టీవీ దగ్గర ఉన్నారంటారు. ఏం చేస్తున్నారు మీ అయ్యగారు అంటే టీవీ దగ్గర ఉన్నారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు టీవీ దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు గుండె జబ్బులు రెడీగా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి మీరు టీవీని కట్టేసుకోండి. మరి గంటన్నర టైం, గంటన్నర కంటే ఎవడ ఎక్కువ చూస్తే వాడికి కంపల్సరిగా గుండె జబ్బు వచ్చేస్తుంది. 1.5 గంటల వరకు పర్వాలేదు, అందరికీ గుండె జబ్బులు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే కొంతమందికి ఎంటర్ అయిపోతే అయిపోవచ్చు. ఏం చేద్దంటే నొప్పి వచ్చినప్పుడు కదా మనకు తెలిసింది. ఇప్పుడు గుండె జబ్బు ఉన్నప్పుడు గుండె జబ్బు ప్రవేశించగానే మనకు తెలియదు, ఆ నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా నొప్పి రాకపోతే గుండె జబ్బు లేదనుకుంటాం. ముందు బయలుదేరుతున్నది, నొప్పి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ నొప్పి వచ్చేవారు ఆ నొప్పి వచ్చాక తెలుస్తుంది మనకు. అప్పుడు పోతాం ఎక్కడో చోట హాస్పిటల్కి. ఇది సిద్ధాంతం. రోజుకి గంటన్నర కంటే టీవీలు చూసే వాళ్ళందరికీ గుండె జబ్బులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధంగా, డబ్బు కూడా పెట్టుకోండి. ఇప్పుడు లక్షాల ఇప్పుడు లక్ష 2,50,000 2,00,000 తక్కువ ఉండాలి గుండె జబ్బులకు. అయితే డబ్బు కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఈ తెల్లకార్డులు ఉంటే మరి చేస్తారో లేదో మనకు తెలియదు. అయితే ఈ జ్ఞాపకం ఉంచుకోండి, అంతఃకరణలో భగవంతుడు, అంతఃకరణలో దోషం ఉన్నాడు ఎవడో భగవంతుడు నమ్మడు, సర్వేశ్వరుని నమ్మడం విశ్వసించడం. అంచేత కనీసం మీకు భగవంతు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, స్థిరమైన నమ్మకం ఉన్నప్పటికీ, మీకు సాధన లేకపోయినప్పటికీ, యోగాభ్యాసాలు లేకపోయినప్పటికీ, యాత్రలు చేయకపోయినప్పటికీ, మీరు ఎక్కడ కూర్చున్నా ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని అని నిర్ణయం స్థిరంగా ఉన్నా మీకు 150 పాళ్ళు దుఃఖం పోతుంది. ఇంకేదన్నప్పుడు ఏది వచ్చినా ఆయన ప్రసాదం అనుకుంటారు. మరి సుఖం వచ్చినప్పుడు ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆయన ప్రసాదం కాదా? సుఖం వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదం అనుకున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆయన ప్రసాదం కాదా? అంచేత మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఇక లాభం ఏం ముగిస్తున్నా. భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఈయన వచ్చిన ప్రయోజనం ఏం చెబుతున్నాడంటే, మీ మనస్సు పెద్ద, ఈ మనస్సును ఇబ్బంది పెట్టకుండా, మీ మనస్సును హింస పెట్టకుండా విషయాల నుంచి తప్పుకుంటుంది. అంటే ఇక్కడ విశ్వాసం స్థిరంగా ఉందనుకోండి, అప్పుడు మనస్సుకి విషయ చింతన ఉంటుంది. ఏంటది మనస్సుకి? ఏ పొట్టలో ఏ బాగుందో తెలియదండి. ఏడా విషయ పెట్టాలని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి మనటోళ్ళకి అమెరికాలో ఉంది. అమ్మాయి అమ్మ భర్త కూడా అమెరికాలో ఉన్నారు. ఏదో తాత్కాలికంగా ఇండియా వచ్చారు. ఆ భర్త హైదరాబాద్లో చేసుకుంటున్నాడు, భార్య విశాఖపట్నంలో వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటికాడ ఉండి అమెరికా పని చేసి నెలకు 250,000 సంపాదిస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే అమెరికా మధ్యాహ్నం 4 మొదలు, మధ్యాహ్నం 3 మొదలు, రాత్రి 12 దాకా చేస్తుంది, 250,000 ఇస్తున్నారు. అమెరికా వర్క్ ఫ్రమ్ హోమ్. నేను అమ్మాయి పొద్దున్న చూడటానికి వచ్చింది, వెళ్ళిపోతాను మొగలు తూరు వెళుతూరుగా అరగంటే కూర్చుంది. అది మీటింగ్ రామ్మా అంటే మీటింగ్ రాలేదండి, నేను మొగలు తీరులో 12 వెళుతున్నాను. దారే కదా ఇల్లు, ఎప్పుడు మీ ఇంటికి జిన్నూరు చూడలేదు, మీ ఇల్లు కూడా ఎప్పుడు చూడలేదు, ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం అని వచ్చానన్నా. అందుకే నీకు అమెరికాలో సుఖంగా ఉందా ఇండియాలో సుఖంగా ఉందా అని అడిగాను. అమెరికాలోనే సుఖం లేదండి, ఇండియాలోనే సుఖం లేదు, లోపలికి వెళ్ళినప్పుడు సుఖంగా ఉందండి అందరు. ఆశ్చర్యం వేసాడు, నాకు ఆ అమ్మాయి గురువు అనిపించింది. మనస్సు లోపలికి వెళ్ళినప్పుడు సుఖంగా ఉందండి. అమెరికాలోనే సుఖం, మీరు సుఖం గురించి అడుగుతున్నారు, అమెరికాలోనే సుఖం లేదు ఇండియాలోనే సుఖం లేదు. మనస్సు హృదయాభిముఖంగా వెళితే, లోపలికి వెళితే సుఖం అక్కడ తెలుస్తుందని చెప్పండి. ఎక్కడా లేదు సుఖం, అక్కడా లేదు, ఏందంది వెతకనా లేదు, లోపలికి వెళితేనే సుఖం కనిపిస్తుంది. అమ్మాయి చెప్పిన రేపటి బ్యూటిఫుల్ రేపటి అంటే ఇక్కడ ఏంటి చెప్తా అంట, ప్రతి మనస్సుకి విషయ చింతన ఉంటుంది. ఆ విషయ చింతన అందరూ ఒకే విషయం గురించి, పూర్వజన్మల సంస్కారాన్ని బట్టి ఒక్కొక్క మనస్సును ఒక విషయం ఆకర్షిస్తుంది. మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మన పూర్వజన్మలు తెలుస్తూ ఉంటాయి. ఏ విషయం మీదకి మన మనస్సు ఎక్కువ వెళుతుందో ఆ పని పూర్వజన్మలో మనం ఎక్కువ చేసినట్టు, ఏ బలహీనత మీదకి మన మనసు ఎడతాందో ఆ పని పూర్వజన్మలో ఎక్కువ చేసినప్పుడు చేసి ఉన్నాం కాబట్టి మనసు అలా గడతాను. ఇక్కడ ఈశ్వరుడి మీద మీకు నమ్మకం పెరుగుతుంటే, విశ్వాసం పెరుగుతుంటే, మనస్సు ఆ విషయం చూడన్న సంబంధం తెంపుకొని దేవుడి పాదాలను అంటిపెట్టుకోవడానికి తిరిగి వచ్చేస్తున్నది మీకు లాభం అంటున్నాడు. అది అంటే ఎంతో కొంత కష్టపడాలి, ఎక్కువ కష్టపడి లేకుండా, ఎక్కువ కష్టపడి అక్కడ లేకుండా అది వెనక్కి తిరిగి వచ్చి భగవంతుని పాదాలని పట్టుకుంటుంది. ఎక్కువ అంటే అప్పుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటే మీరు తక్కువ ప్రయత్నం చేసినా భగవంతుని పట్ల విశ్వాసం ఉంటే మనసు తొందరగా వెనక్కి వస్తుంది. మీరు ఎక్కువ ప్రయత్నం చేసినా మీకు భగవంతుడి విశ్వాసం లేకపోతే అంత వేగంగా బయటికి వెళ్ళిన మనస్సు మళ్ళీ వేగంగా లోపలికి రాదు అని చెప్పకుండా చెప్పటం. అది ఏమంటారు చెప్పకుండా నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ 16వ తేదీన ఇక్కడ ఈ నెలలో 2 మీటింగ్లు ఉన్నాయి. అక్టోబర్లో జిన్నూరులో 16వ తేదీ జిన్నూరు 16వ తేదీ
23
జిన్నూరు 16వ తేదీ 23 అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో జిన్నూరు 16 జిన్నూరు 23 క్షత్రియ కళ్యాణ మండపం అమలాపురం. అంటే మిమ్మల్ని అందరినీ అమలాపురం రమ్మని కాదు, అమలాపురం సమీపం ఉన్న వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇది 16 జిన్నూరు 23 అమలాపురం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయా. థ్యాంక్స్.